హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన పాట ఓ కోయిలమ్మ పాట. సో తన గొంతుతో ఎంతో మందికి జీవం పోసింది, అలానే ఎన్నో హీరోయిన్లకు కూడా తన గొంతుతోనే జీవం పోసింది. సో అలాంటి ఒక గొప్ప లెజెండరీ సింగర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ ఎస్పి శైలజ అమ్మ. శైలమ్మ నమస్కారం.
నమస్కారం. సో ఎలా ఉన్నారు?
బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడగగానే ఛానల్కి వచ్చారు.
ఇట్స్ మై ప్లెజర్.
మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పాడిన పాట ఎవర్ గ్రీన్. సో మా కోసం ఒక్కసారి ఆ పాట అమ్మా.
మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాచ్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము.
థ్యాంక్ యూ అమ్మా. 40 సంవత్సరాలు దాటిపోయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. అమ్మా, రావటమే గోల్డెన్ స్పూన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, ఒక దర్శకత్వానికే నిలువత నిదర్శనమైన కె విశ్వనాథ్ గారికి బాబాయ్ కూతురు. సో ఎటువంటి ఆటంకాలు లేవు ఇండస్ట్రీకి రావడానికి మీరు. బట్ ఒక్కసారి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్న తర్వాత ఎస్పి శైలజ అనే ఒక వ్యక్తి, నా లైఫ్ ఏంటి, నా స్టార్టింగ్ స్టేజెస్ ఏంటి, నా స్ట్రగుల్స్ ఏంటి, నా అచీవ్మెంట్స్ ఏంటి అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
యాక్చువల్గా నేను పెద్ద ఒక పెద్ద సింగర్ నవ్వాలని కానీ, లేకపోతే నేను ఇన్ని పాటలు పాడతానని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ అది చిన్న వయసులో రావటం కారణం కావచ్చు. అంటే అమ్మకు మటుకు ఆశ ఉండేది ఒక్క ఆడపిల్లన్న ఒక పాట అన్న పాడాలి అని. సో అమ్మ బాగా ఎంకరేజ్ చేశారు. బట్ నాకైతే ఏదో, నేను సినిమాల్లో పాడతాను అదేమి లేదు, చదువుకుంటూ ఉంటాను, బహుశా ఎవరైనా ఒక పాట పాడిస్తారేమో సినిమాలో అంతే, తర్వాత చదువుకోవాలి బాగా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి జాబ్ చేయాలి ఏదో ఒకటి, ఇట్లా ఉండేవి నా ఇదన్నమాట. బట్ అది ఏమైపోయిందంటే ఆ ఏజ్లోనే స్కూల్ కాంపిటీషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయటం, అదంతా లోకల్గా తెలిసి అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు అనమాట. పాపను మాత పంపిస్తే మేము కచేరీకి పంపిస్తాం, నాన్నగారు ఒప్పుకునేవారు కాదు, బట్ అమ్మ మటుకు పట్టుపట్టు పంపించేవారు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువ రాలేదు, ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ అందరికి తెలిసింది, చక్రవర్తి గారి దగ్గర పాడాను. 1 ఇయర్లో 1 సాంగే పాడాను నేను, అంటే వెళ్ళిపోయాను చదువుకోవడానికి 9th స్టాండర్డ్. తర్వాత ఒక్కొక్కళ్ళు వినడం, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టరు నేను పాడింది వాళ్ళు విని వాళ్ళు వచ్చి అడగటం, అట్లా జరిగిందనమాట. అలా ఎంత దాకా వచ్చిందంటే నేను మద్రాసు నుంచి నెల్లూరు వెళ్ళలేని స్థితి వచ్చేసింది. 1-2 రోజులు కూడా వెళ్ళలేనట్టు రోజు రికార్డింగ్స్ రావడం మొదలుపెట్టింది. సో ఏదర్ కంటిన్యూ చేయాలా చదువు, ఏం చేయాలి నాకు తోచలేదన్నమాట. సో నాన్నగారేమో 9th స్టాండర్డ్లో ఉంది, 10th అన్నా పాస్ అవ్వాలి కదా అని నాన్నగారు. అమ్మేమో ఏం పాడుతోంది కదా, చదువుదే ఉంది, ఎప్పుడన్నా చదువుకోవచ్చని మొత్తానికి షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన తర్వాత 10th మటుకు రాశాను. కానీ ఇంతలా ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారని కానీ, ఒక ఇంత పేరు వస్తుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే, అంటే కొన్ని గుర్తింపు తెచ్చే పాటలు ఉంటాయని కానీ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఎక్స్పెక్ట్ చేయనంత వరకు దానికంటే ఎక్కువగానే నాకు రికగ్నిషన్ దొరికింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నాకే, నేను ఇంకా ఎక్కువ పాడాలి లేదా నాకు ఇన్ని అవార్డ్స్ రావాలి, నాకు అలాంటివి ఏమీ లేదు. వెనక్కి తిరిగి చూసుకున్నా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించినా కూడా ఐఎమ్ హ్యాపీ.
ఎస్పి శైలజ గారికి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అక్కర్లేదు, అన్నున్నా కానీ ఇంకో పెద్దన్నున్నా కానీ. మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు యాజ్ ఎ సింగర్గా, ఆల్మోస్ట్ 6,000 పైగా పాటలు పాడిన వ్యక్తి. బట్ ఎస్పి బాలు గారి సపోర్ట్ ఉంటే ఎస్పి శైలజ అనే ఒక వ్యక్తి మోర్ దెన్ 20,000 సాంగ్స్ కూడా పాడిండే వాళ్ళు. లేదు, నా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఒక మాట మీదే తనుండి ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా ఇండస్ట్రీలో తన గొంతును నమ్ముకొని వచ్చిన ఒక సింగర్ అని అంటూ ఉంటారు, ఎంతవరకు వాస్తవం దాంట్లో?
అది డెఫినెట్గా సెకండ్ మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నేను నా పాటలన్నీ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక టైంలో విని నేను ఎక్కడో పాడుతుంటే వాళ్ళు ఛాన్సులు ఇచ్చినవి, అన్న ఎవరికి చెప్పి కానీ ఆఖరికి అనేక ప్రోగ్రామ్స్లో కూడా నేను ఎంత లెవెల్కి పాడతానో తనకు తెలీదు. బికాజ్ నేను 9th వరకు చెన్నై నెల్లూరులో ఉన్నాను, తను చెన్నైలో బిజీగా ఉండేవాడు, ఎప్పుడో వచ్చేవాడు నెల్లూరు. సో ఆఖరికి అన్నయ్యకి తను ఒక పాట తీసుకొని కచేరీలో ఒక ఫుల్ సాంగ్ స్టేజ్లో పాడుతుందా అనేది కూడా తెలీదు. ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే నేను పాడాల్సి వచ్చింది అన్నయ్యతో స్టేజ్ మీద, ఆర్కెస్ట్రాలు సింగర్కి ఏదో ఒంట్లో బాగాలేపితే అన్నయ్య గారు అసిస్టెంట్ చెప్పారు, తను పాడుతుంది ఒక పాట ఇచ్చి చూడు నువ్వు అని. ఒక పాట ఏంటి, ఆ రోజు సింగర్ రాకపోయేటప్పటికి అన్ని పాటలు పాడాల్సి వచ్చింది నేను. సో అప్పుడు ఫస్ట్ టైం తనకు తెలిసింది ఈ పాడగలదు ఈ అమ్మాయి, స్టేజ్ మీద నాతో పాటు పాడగలదు అని. అంతవరకు కానీ తను వెళ్ళి నా సిస్టర్ పాడుతుందని ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఏదో వెయిట్ చేస్తూ అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఊరికి పిల్లలు అందరూ ఉంటే చక్రవర్తి గారు పాడమంటే నేను మా సిస్టర్ పాడాం. అలా ఆయన విని ఆయన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇంకోసారి ఏదో కాంపిటీషన్కి జడ్జిగా వచ్చారు రమేష్ నాయుడు గారు, ఆయన విని ఆయన పాటలు ఇచ్చారు. ఇట్లా వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి తెలిసి ఇండస్ట్రీలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నా అంటే మిగతా వాళ్ళకి తెలుస్తుంది మా బాలుగారి సిస్టర్ పాడుతుందట అని చెప్పి చిన్నపిల్లలు పాటలు పాడించు. అట్లా అట్లా మొదలైందనమాట. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాను నేను. తర్వాత ఒక కామన్ ఇన్ఛార్జ్ ద్వారా ఇళయరాజా గారికి తెలిసింది నేను పాడుతున్నానని. సో ఆయన ఏంటంటే ఆయన ఫస్ట్ హెసిటేట్ చేశారు. ఒకవేళ నచ్చకపోయి వద్దు అంటే బాలుగారి సిస్టర్ కదా బాగాలేమన్నా ఫీల్ అవుతాడేమో, లేకపోతే చిన్నపిల్ల అంటున్నారు ఆ పిల్ల బాధపడుతుందేమో, నాకు అసలు ఏమీ తెలియదు, నిజంగా తెలియదు. మా ఇంట్లో వాళ్ళు కూడా రేపు ఇళయరాజానికి వాయిస్ టెస్ట్ చేస్తారట అని ఇంట్లో వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఐ వాజ్ సో ఇగ్నరెంట్, ఏముంది వెళ్తాం పాడతాం నచ్చితే పాడిస్తారు లేకపోతే వచ్చేస్తాం ఇంట్లో హాయిగా ఆడుకోవచ్చు, ఇంతే నా ఆలోచనలు ఇంకేమి లేవు. సో అట్లా తమిళ్లోకి కూడా వెళ్ళాను. ఆయన ఫస్ట్ నా వాయిస్ వినగానే రేపే రికార్డింగ్ అన్నారు, రెండు సాంగ్స్ పాడాను ఆయనకి. అలా తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు విని ఆయన వచ్చి అన్నయ్యని అడిగారట, అదేంటి బాలు మీ సిస్టర్ పాడుతుందట నాకు ఎందుకు నువ్వు చెప్పలేదు. సార్ నేను ఎవరికీ చెప్పలేదు, తనంతటి తనే వాళ్ళు విని పాడి ఇచ్చారు కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు. నేను చెప్పను కూడా, మీకు నచ్చితే తన పాట విని పాడించండి లేకపోతే అక్కర్లేదు. ఒకవేళ మీకు పాట పాడిన తర్వాత సినిమాలో ఆ పాట నచ్చకపోయినా తీసేయచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేనుగా ఎవరికి రికమెండ్ చేయట్లేదు, మీకు ఇష్టమైతే పాడించండి. అలా నేను ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకున్నాను. అంతే తప్పించి అన్నయ్య వెనకుండి మా సిస్టర్ పాడుతుందని కానీ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
అసలు సినిమా అంటేనే రికమెండేషన్ కదమ్మా, అప్పుడైనా ఇప్పుడైనా
ఎప్పుడైనా.
సో మా వారసులు వస్తున్నారు లేకపోతే మా చెల్లెళ్ళు మా అక్కలు మా తమ్ముళ్ళు మా కొడుకులు వస్తున్నారు అంటారు, ఎందుకని మీ ఇంట్లో దానికి పూర్తి భిన్నంగా ఉంటారు. అలానే బాలుగారు చాలా వరకు ఎస్పీ చరణ్ కూడా బయటికి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు దీని వల్ల అని బయట ఎక్కువ వార్తలు వచ్చాయి కదా.
చాలా వచ్చాయి, ఇప్పటికీ వస్తూ ఉంటాయి.
బాలుగారు రేంజ్ కొడుకు రాలేదు అంటే మీరేం చెప్పగలరు ఒక అత్తగా?
ఇప్పుడు బాలుగారు చరణ్ గారు అనే కదండి, ఒక ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటే అది ఎప్పుడు ఉంటుంది. ఏమైనా ఆయన ఆయనే అండి, అబ్బాయి అబ్బాయే అంటారు. అది మీకు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగార్జున గారి దగ్గర నుంచి అందరికీ వచ్చింది, కంపారిజన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫాదరు ఆయనలో ఉండే టింజి కూడా వీళ్ళలో ఉంటుంది. ఆ ఒక గాత్రమో ఒక ఏదో ఒకటి వస్తుంది వీళ్ళకి. ఆ లెవెల్కి ఎవరు, నేను బికాజ్ అమ్మాయిని అయిపోయాను కాబట్టి నేను దాని నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు సపోజ్ నేను తమ్ముడిని అయింటే బాలుగారికి సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ చేసి ఉండేదాన్ని. బాలుగారిలాగా వాళ్ళ తమ్ముడు పాడరండి, ఎంతైనా ఆ వాయిస్ వేరు ఈ వాయిస్ వేరు అని ఒక కంపారిజన్ వస్తుంది. అన్లెస్ దానికంటే ఎక్స్ట్రాడినరీగా మనం పాడి ఇంకే లాభం లేదు బాలుగారు, అదే అది క్వశ్చనే లేదు దాంట్లో, ఆయన కొట్టేవాళ్ళు ఎవరు లేరు. సో అమ్మాయి కాబట్టి నేను తప్పించుకున్నాను, చరణ్ ఇబ్బంది పడ్డాడు. అండ్ మొదటి నుంచి కూడా అన్నయ్య ఏం చెప్పేవారంటే నేనుగా ఎవరికి రికమెండ్ చేయను, మీరు పాడి అసలు ఇండస్ట్రీ ఏంటి దాంట్లో కష్ట నష్టాలు ఏంటి ప్రతిదీ మీరు తెలుసుకోవాలి, మైక్రోఫోన్ని ఎలా ఫేస్ చేయాలో దగ్గర నుంచి మీరు తెలుసుకోవాలి, మైక్ తగిన వాయిస్ని ఎలా ఇవ్వాలో మీరు తెలుసుకోవాలి అని చెప్పి మొదటి నుంచి మాకు చెప్పింది తను.
చరణ్ ఎప్పుడు అనుకోలేదా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది మ్యూజిక్ ఫ్యామిలీ, సో ఎప్పుడు కూడా నాన్న నాకు ఇంత సపోర్ట్ చేయలేకపోయారు?
వాడు ఎప్పుడు అనుకోలేదు, నాకు తెలిసిన చరణ్ ఎప్పుడు అలా అనుకోలేదు. ఇంకా నేను ఎలా ఫీల్ అయ్యానో సేమ్ వాడు కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మనకి ఏదైనా టాలెంట్ ఉంటే మనం బయట ఎన్ని రోజులు నిలుస్తుందండి. సపోజ్ అన్నయ్య మా చెల్లెలు బాగా పాడుతుందండి అని వాళ్ళు చెప్పారే అనుకోండి, ఎన్ని రోజులు నిలుస్తుంది? బాలుగారి కోసం వాళ్ళ చెల్లెలు పాడించాలని ఎన్ని రోజులు నిలుస్తుంది? తర్వాత దాంట్లో ఏముంది, అసలు ఆనందం లేదు. మనకంటూ ఒక గుర్తింపు మనం తెచ్చుకొని ఒక 10 పాటలు పాడుకున్నా కూడా ఇది మనల్ని గుర్తించి మనకిచ్చారు అని చెప్పి ఒక ఆనందం ఉంటుంది. అంతేగాని అన్నయ్య రికమెండేషన్తోనో నాన్న రికమెండ్ అది ఒక ఏమంటారు దాన్ని మీ ఇప్పుడు భాషలో చెప్పాలంటే కిక్ ఇవ్వదు కదా, అది ఎప్పుడు కూడా నచ్చదు ఇద్దరికి, నాకు చరణ్కి కూడా నచ్చదు. నేను కూడా అది ఎప్పుడు అంటే ఇది ఉంటుంది, ఒక పెద్ద మర్రి వృక్షం ఉన్నప్పుడు పెరిగిపోయిన అంత పెద్ద వృక్షం కింద చిన్నవి రావాలంటే చాలా కష్టం. ఆయన అంతలా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మేమిద్దరం కూడా అదృష్టవంతులమనే చెప్పాలి. కొంచెం చరణ్కి లేట్ అయినా కూడా మా ఇద్దరు పేర్లు గుర్తున్నాయి జనాలకి. వాళ్ళ చెల్లెలు పాడుతుంది, వాళ్ళ అబ్బాయి పాడతారు, ఇద్దరు పాడతారు. స్టేజ్కి వెళ్ళినా కూడా మాకు కావాల్సిన మర్యాద మాకు తగ్గుతుంది. సో వీఆర్ హ్యాపీ అంతే.
సో ఎంతగా ఎస్టాబ్లిష్ అయ్యారంటే బాలు గారు, బాలు అంటే పాట, పాట అంటే బాలు అన్నంతగా ఎస్టాబ్లిష్ అయిపోయారు.
అది ఒక్క రోజులో అవ్వలేదు కదండి, ఎంత కష్టపడి ఉంటే తను వింటాడు. అక్కడ ఇంట్లో తెలుసు అనమాట తను ఎంత కష్టపడ్డాడు.
యా యాజ్ అ సింగర్గా చాలా మంది పాటలు పాడేటప్పుడు అంటే రికార్డింగ్కి వెళ్ళేసరికి అందరి వాయిస్లు ఒకేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి మనకి ఆ సీడీ మీద వీళ్ళ పేరు చూస్తే కానీ ఈ పాట తినబడిందా అన్న రేంజ్కి వెళ్ళిపోయిందమ్మా రికార్డింగ్. ఇప్పుడు రీ రికార్డింగ్ కూడా సార్, బట్ మీ జనరేషన్లో కొంచెం అంటే వాయిస్ని బట్టి ఓహో తిని ఈ పాట పాడిందని గుర్తుపట్టచ్చు, లైక్ చిత్ర కానీ జానకమ్మ కానీ మీరు కానీ. బట్ అప్పుడులో చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఇనికి వాయిస్ ఉంది మీకు జానకమ్మకే, మీ ఐడెంటిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది వాయిస్ కూడా. సో అది మీకు హెల్ప్ఫుల్ అయిందంటారా ఆ రోజుల్లో?
లేదు, మొదట్లో ఏంటంటే నాకు చాలా డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా సుశీలమ్మ గారిని బాగా ఇమిటేట్
చేస్తాను. కదా
మెంటర్ నాకు చాలా ఇష్టం ఆవిడ వాయిస్ అంటే. అది కాకుండా ఏంటంటే నేను ఈ కాంపిటీషన్స్లో ప్రోగ్రామ్స్లో ఎక్కువ పాటలు ఆవిడవే పాడేదాన్ని. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని పెరిగి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువగా ఉండేది. సో నేను మొట్టమొదటి పాట పాడినప్పుడు మటుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎందుకంటే చిన్నపిల్లల పాట, అట్లా వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం డ్యూయెట్స్కి సోలోస్కి వచ్చినప్పుడు తెలుస్తూ ఉండేది ఆ అట్టింజ్ అమ్మ వాయిస్ను నేను ఇమిటేట్ చేస్తున్నట్టుగా. బేసిక్గా నేను ఇమిటేట్ చేసేదాన్ని కాదు కానీ నాకెందుకు అది ఊరిపోయింది లోపల, సుశీలమ్మ గొంతు గొంతు అంటే ఆవిడది అని అది ఊరిపోయింది అనమాట. తర్వాత అన్నయ్య ఒకసారి పిలిచి చెప్పారు, చూడు నువ్వు వచ్చిన పీరియడ్ గోల్డెన్ పీరియడ్, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, నీకు ఛాన్స్ దొరికింది, అదృష్టం. ఇంతమంది పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి నువ్వు ఒక పేరు తెచ్చుకోవడం అదృష్టం, కానీ నువ్వు సుశీలమ్మ గారిలాగానో జానకమ్మ గారిలాగానో పాడితే నువ్వు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు చాలు, నువ్వు అంటూ నీదైనా ఏదైనా ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ఎలా వస్తుంది ఐడెంటిఫికేషన్ నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత తమిళ్లో పాడడం వారు, తమిళ్ కంప్లీట్ నాకు వేరే లాంగ్వేజ్, దాని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు నాకు ఆ భాష మీద. సో నా ఓన్ వాయిస్తో నేను తమిళ్లో ఎస్టాబ్లిష్ అయ్యాను. తమిళ్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నాకు అప్పుడు నా వాయిస్ నేను ఎలా మలుచుకోవాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నట్టే పాటకు కూడా, నా వాయిస్ నేను ఎక్కడ ఎలా మలుచుకోవాలి, ఎలా మలుచుకోగలిగితే నా ఓన్ వాయిస్ వస్తుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తాయి అన్నమాట. అందుకే మొట్టమొదటి పాటల్లో కొన్ని వింటే అసలు ఏముండే ఎక్స్ప్రెషన్ లెస్, ఏదో పాడాలి అంత పాడినట్టుగా ఉండే చిన్నపిల్లని కాబట్టి. పాడగా పాడగా తర్వాత వాటిలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఆ పాటకి జీవం పోయటం, పోయాలని కనీసం ట్రై చేయటం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది. బట్ నాకు నా మీద మటుకు సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది.
సో ఇప్పటికి నాకు బాగా గుర్తు సుశీల్ గారు మీ మెంటర్ అని చెప్పారు, అండ్ గమకాలు కూడా ఆమెలాగే పలకటం చాలా వరకు ట్రై చేసేవాళ్ళు అప్పుడు. అండ్ చాలా మంది పెద్దల ముందు కూడా మీరు శిల్పకళా వేదికలో ఒక షోలో పాడారు, జుమ్మంది నాదం ఒక పాట కూడా. సో అంటే ఆ పాట మాకోసం.
జుమ్మంది నాదం సైగంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల, జుమ్మంది నాదం సైగంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల.
సో థ్యాంక్ యూ అమ్మా. సో ఎక్కువగా మీ జనరేషన్లో చూసుకుంటే మీకు కాంపిటేటివ్ అంటే చిత్రగా పేరు చెప్తారా లేకపోతే?
లేదు, ఎందుకంటే నాకంటే చాలా జూనియర్ చిత్ర. నేను ఫుల్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే 79 నుంచి, తను 82-83లో వచ్చిందనమాట.
కానీ చిత్ర గారు అనే ఒక పేరు ఇంత ప్రపంచం అయిద్దని మీరు అనుకున్నారమ్మా? జానకమ్మ కానీ సుశీలమ్మ కానీ మీరు కానీ
ఎవరు అంటే ఒక సింగర్ ఇంత లెవెల్కి వస్తున్నారు అని ఎవరు ఫస్ట్లో ఎవరు అనుకోరండి. వాళ్ళ వాళ్ళ సాధనను బట్టి ఉంటున్నది, వాళ్ళు ఊరికే ఒక సింగర్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నారా లేదా సాధించి చూపించాలనుకున్నారా అనేది డెఫినెట్గా తెలుస్తుంది. చిత్ర ఏంటంటే తను వాయిస్ డిఫరెంట్ వాయిస్, ఇటు సుశీలమ్మ కాదు జానకమ్మ కాదు ఇంకెవరు కాదు, తన పెక్యులర్ వాయిస్ తనది. తర్వాత మంచి సంగీత శాస్త్రీయ సంగీత పట్టు ఉన్న ఒక సింగర్ తను. తర్వాత ఆ టైంలో మా వాయిస్లన్నీ అయిన తర్వాత ఒక కొత్త ఫ్రెష్ వాయిస్. సో మొట్టమొదటిసారి పాడినప్పుడు అందరూ అనుకున్నారు కొంచెం మలయాళీ టించ్ ఉంది అమ్మాయికి, తను సస్టైన్ అవుతుందా లేదా అని. బట్ తను పట్టుబట్టి తెలుగు నేర్చుకుని ఏ భాష ఆ భాష నేర్చుకొని ఎక్కడ ఎలా పలకాలో ఉచ్చారణ అంతా నేర్చుకొని దాని మీద ఆ అమ్మాయికి ఉండే ఆ ప్యాషన్ తెలుస్తుంది మనకి. తను ఇవాళ చూడండి ఎంత ఒక లెజెండరీ సింగర్ అయిపోయింది, అది అదృష్టం ప్లస్ వాళ్లకు దాని మీద ఉండే ప్యాషన్ దీనివల్ల ఇవన్నీ కలిస్తేనే ఎవరైనా అంత గొప్ప రేంజ్కి వస్తారు తప్పకుండా.
సో బాలుగారితో ఎక్కువ కాంబినేషన్లో పాడిన ఒక సింగర్ ఉన్నారంటే చిత్రమ్మ పేరు కూడా
చిత్రమ్మ
చెప్తుంటారు,
జానకమ్మ గారు, తర్వాత
తర్వాత
చిత్రమ్మ గారు.
చిత్రమ్మ. కానీ ఆ అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కంపారిజన్ చేసుకుంటే ఒక జానకమ్మ కానీ సుశీలమ్మ కానీ శైలమ్మ కానీ వీళ్ళంతా కూడా ఒక ఒక పీరియడ్లో పాడుతున్నప్పుడు కూడా డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ ప్రొడ్యూసర్స్ వచ్చినా కానీ ఫ్రెష్ వాయిస్ తీసుకురండి, చిత్రాన్ని ఒక పేరు వచ్చింది, చిత్రాన్ని ఒక అమ్మాయి వచ్చింది, వినండి పాటలు. సో ఆ అమ్మాయిని మనం తీసుకొని వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ అవుతుంది ఇండస్ట్రీకి అని చెప్పింది కూడా ఈ ముగ్గురే అని చెప్పి నేను విన్నా.
మేము అంటే మా నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమి లేదు, ఐ వాస్ నేను చిన్నదాన్ని, నాకు అంత లేదు. కానీ మిగతా అందరూ, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలాగే సింగర్స్ కూడా అందరూ ఒక కొత్త అమ్మాయి వస్తుంది పాడుతుంది అంటే ఫ్రెష్ వాయిస్ అని కూడా కాదు, ఆ అమ్మాయిలో టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలి. ఎప్పుడైనా కూడా శిలగా ఉన్నప్పుడు దాన్ని శిల్పంగా చెక్కాలంటే మంచి శిల్పి రావాలి కదా, ఆ శిలలో ఒక శిల్పం లోపల దాగుందని చూసేవాడు ఉండాలి ఫస్ట్, ఆ విజన్ ఉన్నవాళ్ళు కావాలి. సో ఒక్కసారి వినేసి ఇంతవరకే పర్వాలేదు పర్వాలేదు అమ్మాయి రెండు మూడు పాటలు పాడొచ్చు అని అనుకోలేము, అది మనకు అనిపిస్తుంది. కానీ విజన్ ఉన్న వాళ్ళకి ఏమంటే అనిపిస్తుంది అంటే, ఇప్పుడు చూడండి అన్నయ్యకి కూడా, కోదండ పాండి గారు అన్నయ్య ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు చాలా యంగ్ ఏజ్లో పాడారు రా, అది గొంతు వింటే ఇతను ఏం సస్టైన్ అవుతాడో అనిపిస్తుంది. బట్ ఆయన చెప్పాట, నువ్వు కానీ దీన్ని పట్టుపట్టి సాధన చేసి నువ్వు పాడావంటే నీకు మినిమం 50 ఏళ్ళు గ్యారంటీ అని చెప్పారట. అంటే వాళ్ళ విజన్ ఉంటుందన్నమాట, వాళ్ళకి తెలుసు దేని లోపల ఎంత పొటెన్షియల్ ఉంది అని అనమాట. అలా చిత్రాన్ని ఐడెంటిఫై చేసి ఇళరాజా గారు నన్ను ఎలా ఎంత ఎంకరేజ్ చేశారో ఇళరాజా గారు చిత్రం కూడా అంతే ఎంకరేజ్ చేశారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని నిలబెట్టారు, ఒక ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు సింగర్సు అని అయ్యేంత వరకు మమ్మల్ని బాగా, ఇప్పుడు చూడండి బంగారం మెరుగుపెడితే పుటం వేస్తేనే కదా బంగారం వస్తుంది, అలా వాళ్ళు మమ్మల్ని మెరుగుదిద్ది సింగర్స్గా తయారు చేశారనమాట. సో తనలో కూడా ఆ ప్యాషన్ విపరీతంగా ఉంది, నేను మంచి సింగర్ని అవ్వాలి అనే ఒక ప్యాషన్ ఉంది తను, అది కూడా దానికి ప్లస్ అయిందండి.
ఎలా ఉంటారు చిత్రగారితో మీకు?
మేము చాలా క్లోజ్గా ఉంటాం, చాలా మంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అని కూడా చెప్పాను నేను, చాలా క్లోజ్గా ఉంటాం. క్లోజ్ అంటే అది షీస్ సో ఇన్నసెంట్, వీ షేర్ సో మెనీ థింగ్స్, అన్నీ మాట్లాడుకుంటాం, సరదా నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, అప్పుడప్పుడు అన్నయ్య తిడుతూ ఉంటారు కచేరీలో, మేము ఇద్దరు వెనక బ్యాక్ సీట్ వెనకాల స్టేజ్ బ్యాక్ మాట్లాడుతూ ఉంటే కొంచెంసేపు మీరు ఇద్దరు ఊరికే ఉంటారా, ఇక్కడ కచేరీ జరుగుతుంది, నెక్స్ట్ పాట ఏమిటి అని తెలియ అక్కర్లేదా మీకు, మీరేం పాడ గొంతులు పాడైపోతాయి కొంచెం మాట్లాడకుండా ఉండండి అంటారు. ఎప్పుడో కలుస్తాం 2 ఇయర్స్ 3 ఇయర్స్కి షోస్లో వాటిలో కలిసినప్పుడు అప్పుడే అన్నీ చెప్పేసుకుంటాం అనమాట, ఇలా జరిగింది అలా జరిగింది ఏం జరిగిందని. సో ఇంకా చరణ్ అన్నయ్య వీళ్ళు ఇద్దరు కలిశారండి, ఇంకా మన మాట వినరు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అని చాలా సరదాగా ఉంటాం మేము.
సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే ముఖ్య రీజన్, మీరు అన్నారు అప్పుడులో శిలలు చెక్కడానికి ఒక శిల్పి రావాలి అలాంటి వాళ్ళు బయటకు వస్తారు అని, బట్ ఈ రోజుల్లో ఆ శిలలు శిలలుగానే మిగిలిపోతున్నాయి, శిల్పి ఒకటి రానివ్వట్లేదు, పోయినా చెక్కడానికి వాడిని అక్కడనే ఆపేస్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఫోన్ ఎత్తకపోయినా కానీ సెకండ్ ఆప్షన్ ఇంకొక కాల్ సింగర్కి వెళ్ళిపోతుంది, చాలా వరకు సింగర్స్ని సింగర్స్గా చూడలేదు. ఒక అంటే నేను వాడకూడదు సింగర్స్ని, నేను చాలా గౌరవిస్తాను కాబట్టి, అది ఎంతవరకు నిజం అమ్మా అసలుకి?
ఎంతవరకు నిజం అంటే ప్రస్తుతం నేను అంత యాక్టివ్గా లేను కాబట్టి నాకు అంత తెలియదు, బట్ నేను కూడా విన్నున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక సింగర్ని తీసుకొస్తే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ని తీసుకొస్తే ఆ సింగర్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఆ మ్యూజిక్ డైరెక్టర్దే, అతను చేసిన ప్రతి సినిమాలో పాడించాలి, అతను నిలబెట్టాలి. పొటెన్షియల్ ఉంటేనే కదా మీకు కావాలని తీసుకొస్తున్నారు, మీరు తీసుకొచ్చినప్పుడు అతన్ని సింగర్ని చేసి నిలబెట్టండి. ఒక్కసారి ఫోన్ ఎత్తలేదని మీరు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఫోన్ ఎత్తకపోతే ఇంకొకరితో పాడిచేయాలని
సెకండ్ థాట్ కూడా లేదు,
సెకండ్ థాట్ కూడా లేదు. నా విషయంలో నేను చెప్తాను, నేను ఒక్కోసారి ఇళయరాజా గారిని తిట్టుకునేదాన్ని అనమాట, సినిమా చూడనివ్వరు, బీచ్కి పోనివ్వరు, ఎక్కడికి పోరు, సినిమా థియేటర్లో ఉంటే ఆ ఇన్ఛార్జ్ లైట్ వేసుకుని వచ్చేవాడు, సినిమా శైలజ ఎక్కడ ఉంది నెమ్మదిగా విస్ఫరింజ్ చేస్తూ వచ్చి, అమ్మ రా రికార్డింగ్ ఉంది నీకోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు రావాలంటని చెప్పి ఆ సినిమా నుంచి తీసుకెళ్ళిపోయారు, వెతుక్కొని వచ్చేవాళ్ళు ఆ సింగర్ ఆ పాట పాడాలి అంటే. సో నీకు ఆ సింగర్ కావాలి, ఆ సింగర్ నువ్వు తీసుకొస్తున్నావు అంటే ఎస్టాబ్లిష్డ్ ప్యాకేజ్డ్ డీల్స్ ఉన్నప్పుడు తప్పవు కదా వీళ్ళకి ఇవన్నీ, ఒక సింగర్ పాడితే మనం పాడేసుకుంటాం అయిపోతుంది అంతే, అలా కాదు, ఎస్టాబ్లిష్ చేయాలి. మీకు సింగర్స్ మా వాళ్ళకి ఛాన్స్లు మేము ఇచ్చుకుంటాము, మేము పెంచుకుంటాం అంటే మీ సింగర్స్ని వాడుకోండి, లేకపోతే వాడద్దు అంతే. అంతే, ఇది కాంట్రవర్సీ, దాని గురించి నేను మాట్లాడట్లేదు. సింగర్స్ బతకాలి అంటే సినిమాల్లో సింగర్స్ పాటలు పాడి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు, వాళ్ళు కచేరీలు చేసుకొని ఒక పాట పాడిన తర్వాత ఆ పేరుతో ఒక కచేరీలు చేసుకుంటూ రియాలిటీ షోస్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి, అంతకంటే వేరే ఛాన్స్ లేవు. ఎవరు కూడా ఒక 5-6 సినిమాలు వరుసగా మేము పాడుతున్నాం, ఎవరు పాడుతున్నారు చెప్పండి, ఎవరు
ఎవరు
పాడట్లేదు. అంటే ఇది నేను వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని చెప్పను, అట్లా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఏమి చేయలేము, ఎవరు పూనుకుంటారు దీనికి? ఒకళ్ళని అడితే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటారు, ఇంకొకళ్ళని అడితే మాదేం లేదండి అంతా వాళ్ళదే అండి వాళ్ళే చూసుకుంటున్నారు అంటారు. అంటే ఏ పాట ఎవరు పాడినా పర్వాలేదు, ఎవరన్నా పాడచ్చు. అందుకని ఇప్పుడు దాని గురించి మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ పిటి సింగర్స్ మటుకు, ఎందుకంటే వాళ్ళకి ఇదే తప్పించి ఇంకోటి తెలియదు అనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒకటో రెండో పాటలు వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం జరుగుతోంది ఎవరికి తెలియదు. చాలా కష్టంగా అనిపిస్తుంది.
సో
అంటే మేమెంత లక్కీయో అనిపిస్తుంది.
అదే గోల్డెన్ డేస్,
గోల్డెన్ డేస్ డెఫినెట్ గా.
ఆ రోజుల్లో శైలమ్మ పాడిన ప్రతి పాట కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. చాలా పాటలు చెప్పుకుంటూ పోతే లిస్టు సరిపోదు అసలుకి ఒక రోజంతా కూడా. సో దాంట్లో ముఖ్యంగా చెప్పుకునేది నాంపల్లి స్టేషన్ కాడ ట్రెండ్ సెట్టర్ పాట కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. సో ఒకసారి ఆ పాట అమ్మ.
ఆ పాట పాడినప్పుడు అయితే ఆ పాట అంత హిట్ అవుతుంది మేము అనుకోలేదు. నేను చక్రవర్తి గారు కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు సింపుల్ సాంగ్ అమ్మ అది, అన్నీ ఒకలాగే ఉంటాయి, 4 చరణాలు ఉంటాయి, చిన్న పిల్లవాడికి పాడాలి నువ్వు అని చెప్పారు. కానీ అదంతా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి సితార అవార్డు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా పాడతాను. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు సూడు శివా శంభులింగ లింగ రామారాజ్యం తీరు సూడు శివా శంభులింగ తిందామంటే తిండే లేదు ఉందామంటే ఇల్లే లేదు తిందామంటే తిండే లేదు ఉందామంటే ఇల్లే లేదు చేద్దామంటే కొలువు లేదు పోదామంటే నిలవు లేదు నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు సూడు శివా శంభులింగ లింగ రామారాజ్యం తీరు సూడు శివా శంభులింగ.
సో ఆ బేస్ అంతే ఉంది కదా, ఇంకా
ఏమో నాకు తెలియదు, మీరే చెప్పాలి.
నాకైతే అంతే వినపడుతుంది
బేస్
అప్పుడు,
ఏజ్ మీద అప్పుడు యంగ్ గా ఉండేది.
ఇంత మంచి సింగర్ గా పాపులర్ అయిపోయిన తర్వాత ఒకసారిగా యాక్టింగ్ వైపుకి వద్దాం. సాగర సంగమంలో అప్పటికి చాలా మంది ఎస్టాబ్లిష్ అయిన ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు. ఒక ఎస్పి శైలజాని ఆ క్యారెక్టర్ లో పెట్టాలి, పెడితేనే బాగుంటుంది అన్న థాట్ ఏవద్దు అసలుకి?
థాట్ విశ్వనాథ్ గారిది
అన్నయ్యది.
అన్నయ్య ఏం చేశారంటే అది దానికి ముందర నా అరంగేట్రం జరిగింది, భరతనాట్యం అరంగేట్రం. అప్పుడు ఐ థింక్ ఆయన ప్రిపేర్ అవుతున్నారు అనమాట స్టోరీ ఇది. సో ఆ అరంగేట్రం అది చూసిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ ఈయనకు చూపించారు, ఏడుది నాగేశ్వరరావు గారికి చూపించి వాళ్ళు అనుకున్నారు ఈ క్యారెక్టర్కి తనైతే ఎలా ఉంటుంది అని. అడిగిన తర్వాత నేను చేయనని చెప్పేశాను. చెప్పిన తర్వాత సరే వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటాం, బట్ ఎందుకు ఆయనకు మనసులో మటుకు ఇది సైలెన్స్ చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుందేమో అని ఒక నోషన్ పడిపోయిందనమాట. తర్వాత నేను ఎన్నెన్నో సాకులు చెప్పాను, అన్నయ్య కూడా అన్నారు ఏముంది మంచి క్యారెక్టర్ అన్నయ్య ఉంటారు కదా చేయొచ్చు కదా అని. ఎవరు చెప్పినా నేను వెళ్ళలేదు. ఫైనల్గా ఆయన మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, మా నాన్న ఒప్పుకోరు, నేను పాడడమే ఆయనకి ఇష్టం లేదు, నేను యాక్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. అన్నయ్య మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నేను చూసుకుంటాను నా సినిమాలు ఎలా ఉంటాయో నీకు, అప్పుడే కదా శంకరాభరణం ఉంది, సో నా సినిమాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు, మంచి క్యారెక్టరు దాని చేయిద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పుడు నాన్నగారు సరేమ్మా అన్నయ్య చెప్తున్నారు కదా చెయ్యి, ఇంకప్పుడు ఒప్పుకొని చేశాను అనమాట. అది
అంత పెద్ద హిట్ అయితే అర్థమే మీకు తెలుసమ్మా?
ఏమి
చిన్న ఏజ్ అప్పుడు
నా అసలు నిజంగా నేను చెప్తున్నాను ఏది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రోషన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఐ ఫీల్ చిన్నప్పటి నుంచి కూడా నాకు అంటే ఏంటంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసి అది రాకపోతే బాధ అని కానీ అదేమి ఉండేది కాదు. ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు, మనం చేసేద్దాం ఓకే. ఇప్పుడు ఇష్టం లేని పని కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది కదా, మనం ముందు రోజు వరకు కొంచెం ఆలోచిస్తూ ఉంటాను ఈ పని నేను చేయాలా వద్దా అని ఆలోచిస్తూ, ఇంకా కంపల్సరీగా చేయాల్సి వచ్చింది అనుకోండి ఓకే రేపు ఒక్కరోజు ఈ పని అయిపోతుంది, దాని ఫలితం నాకు అనవసరం, నేను పట్టించుకోను, నేను చేయాల్సింది 100% పెడతా, వస్తే ఓకే లేదు. ఈ లెవెల్లోనే అప్పుడు కూడా చేశాను, అప్పుడు కూడా ఆడుతూ పాడుతూనే చేశాను ఆ సినిమా అంతా. కాసేపు గబగబా అమ్మ నీ షార్ట్ అంటే పరిగెత్తిపోయేదాన్ని, యాక్ట్ చేసేసి మళ్ళీ ఊటీలో బయటకు వచ్చి మా సిస్టర్స్ వాళ్ళతో అందరు ఫ్రెండ్స్తో అందరితో ఆడుకుంటూ సరదాగా ఉండేదాన్ని అనమాట. సో నో ఎక్స్పెక్టేషన్స్, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో, ఇలా ఒక సింగర్ని అవుతానని కానీ అలా అవుతానని ఇలా అవుతానని ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇచ్చిన దాన్ని భగవంతుడు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను.
సో అప్పటికే పెద్ద పెద్ద స్టార్స్ సకల కళా వల్లభన్, కమల్ హాసన్,
జయప్రద
గారు,
శరత్ బాబు
సో
గారు.
కె విశ్వనాథ్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మన ఇంటి మనిషి మన అన్న కాబట్టి ఆ స్వతంత్రం ఉంటుంది. బట్ వాళ్ళ ముందు యాక్ట్ చేయాలి ఫస్ట్ సినిమా, అప్పటికే పెద్ద హీరో ఆయన. ఎప్పుడు ఇన్హిబిషన్గా ఫీల్ అయ్యారు?
చాలా చాలా ఫీల్ అయ్యాను. అసలు ఫస్ట్ షాటే నా మీద తీస్తారు. ఓపెనింగ్ రవీంద్ర భారతిలో డాన్స్ సీన్, మేకప్ అంతా వేస్తారు, రెడీ అయిపోయారు. ఫైనల్గా నేను చెప్పాను కదా, ఆలోచిస్తాను ఇది చేస్తే బెటరా లేదని. ఫైనల్ వెళ్ళిపోయి నేను చెప్పాను, నేను చేయట్లేదండి, మీరు వేరే వాళ్ళని పెట్టుకో. షార్ట్ మొత్తం రెడీ అయిపోయింది, కమల్ హాసన్ గారు అందరూ జనాలు కూర్చోన్నారు. నాకు భయం వేస్తుంది, నేను కమల్ హాసన్ ముందు డాన్స్ చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఆయన భయపడిపోయి, ప్రొడ్యూసర్ గారు విశ్వనాథ్ గారు ఏంటండి అంత అయిపోయి రెడీ అంటే, ఈ అమ్మాయి ఈ మాట అంటోంది, నాకు కంగారు పుడుతుందంటే, ఆయన వచ్చి కంగారు పడద్దని చెప్పి, ఏమ్మా ఏంటి నీ ప్రాబ్లం అండి అనే. అసలు ఆ కమల్ హాసన్ గారి ముందు నేను డాన్స్ చేయడం ఏంటి, నా డాన్స్ ఏంటి, పిచ్చి డాన్సులు అన్నీ, జనాలు ఏమన్నా అన్నారంటే అసహ్యంగా ఉంటుంది, నాకు బాధేస్తుంది, నేను చేయను. అప్పుడు విశ్వనాథ్ గారు అన్నారు, ఓ పని చేయి, నువ్వు ఒక షార్ట్ చెయ్యి, నీకు ఎవరిని పట్టించుకోవద్దు, ఒక షార్ట్ చెయ్యి. ఆ షార్ట్ అయిన తర్వాత జనాలు కానీ అప్లాస్ చేస్తే నువ్వు ఏం పర్వాలేదు, ధైర్యంగా చేసేసి. లేదు జనాలు ఏదైనా గొడవ పెట్టారు, ఈలలేసి అట్లా గొడవ పెట్టారంటే నేనే చెప్తున్నాను, నేను నిన్ను పంపించేస్తాను, వేరే వాళ్ళని పెట్టుకుంటాను అంతే. నేనేమనుకున్నా అంటే ఓకే, ఎలాగూ మనం చేసేది లేదు కాబట్టి అని. కానీ నేను డాన్స్ చేయగానే జనాలందరూ ఆయన మనుషులు పెట్టారో మమ్మల్ని తెలియదు, వాళ్ళు బాగా క్లాప్స్ అది చేసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది.
ఓకే.
తర్వాత విశ్వనాథ్ గారు పక్క నుండి ప్రతిదీ చెప్పేవారు, నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు ఎప్పుడైతే ఇతను కమల్ హాసన్ అనుకుంటావో అప్పుడు చేయలేవు, కమల్ హాసన్ అనుకోవద్దు, నీకు అతనంటే కోపం. బాలు అనే ఒక డాన్సర్, అతను తాగుబోతు, నువ్వు అది పట్టుకో. ఎంతసేపు కమల్ హాసన్ చూసామంటే అప్పటికి చాలా చెప్పేవారు, 90% నేను యాక్ట్ చేసినంతా ఆయన ఆయనే.
అప్పటికి చాలా ఒక చోట
కాలు కొట్టడం ఆయనది. ఇప్పటికీ మీరు బాగా గమనిస్తే ఆ కాలు హెసిటేషన్, ఎన్ని షార్ట్స్ తీసాము, కొట్టేదాన్ని కదా, కాలు వచ్చేది కదా నాకు. ఆయన ఇలా చేయబెట్టుంటే నేను కాలుతో తంతాను డాన్స్లో, పాటలో, వేదం పాటలో.
అవును,
ఎన్ని టేక్సో అలా దగ్గరికి వెళ్తున్న కాలు వెనక్కి లాగేసుకునేదాన్ని. ఆగ్ర విశ్వనాథ్ గారు కోపం వచ్చి, నీకెందుకు వాడు బాలు కొట్టు, నువ్వు వాడికి చేతిని. అప్పుడు కూడా ఏదో ఊరికే ఎలా కొట్టాలని ఊరికే లైట్గా, ఎందుకంటే డాన్స్కి పెట్టింది పేరు కమల్ హాసన్ గారు, ఆయనతో పాటు మనం డాన్స్ చేయాలంటే
ఆయన సపోర్ట్ ఎలా ఉంది అసలు ఆ మూవీ అప్పుడు?
లే, ఆయన అందరూ సపోర్ట్ చేశారండి. ఆయన ఏం భయ, అందరూ పక్కనే ఉండి, ఏం పర్వాలేదమ్మా, ఒక ఫ్యామిలీ లాగా ఇది ఒక షూటింగ్ అనుకో అని చెప్పి అందరూ చేశారు.
సో దాంట్లో పాడిన పాటలు కూడా ఎవర్ గ్రీన్ అమ్మా. ఇప్పటికీ
నాకు అదే చాలా అదృష్టం అనిపిస్తుంది. అందులో యాక్ట్ చేయటం అనేది ఓకే, మంచిదే, తిరిగి చూసుకుంటే ఇవాళ మంచి పేరు అన్నీ వచ్చింది. కానీ మంచి ముత్యాలు లాంటి 3 పాటలు ఆ సినిమాల్లో పాడడం అనేది నా అదృష్టం అని నాకు వచ్చింది.
దాంట్లో ఒక ముత్యం మా కోసం,
నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము భావములో ఆ భంగిమలో ఆ రాగములో గానములో ఆంగికమౌ తపమీ గతిశేయగనాద వినోదము నాట్య విలాసం పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ సుఖము
థ్యాంక్ యూ. దాంట్లో ఒక సాంగ్ కూడా వచ్చింది కదా బాలు గారికి, మీకు మధ్యలో గమకాలు లాస్ట్ లో పోటా పోటీ పాడతారు,
మొట్టి నీళ్ళు అనమాట.
అవును,
అది మొత్తం మేమమ్మా ముందు చక్కగా స్వరం నేర్చేసుకుని ఇద్దరం పాడాలనుకుని రికార్డింగ్ మానిటర్కి వెళ్ళిపోయాం, పాడేస్తాం స్వరం ఇద్దరం. ఇళయరాజా గారు వినడానికి వచ్చి మానిటర్ అయిన తర్వాత, నువ్వు ఒట్టి నీళ్ళు వాడు అన్నారు. నాకు అర్థం కాలేదు, ఒట్టి నీళ్ళు ఎలా పాడతాం, స్వరం అంతా అన్నయ్య పాడుతుంటే నీ వచ్చిన చోటు మటుకు నువ్వు నీ అనాలి అన్నారు. సరే చూద్దాము, కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాను, ఏదో లక్కీగా ఫ్లూగా వచ్చేసింది అది అనమాట. తర్వాత అలవాటైపోయింది, షోస్లో పాడేటప్పుడు నెమ్మదిగా అలవాటైపోయింది.
సో మీ జనరేషన్లో సింగర్స్లో ఇన్ని షేడ్లు ఉంది, మీకే ఫస్ట్ సింగర్, తర్వాత యాక్టర్, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్,
అది అన్నీ అలా వచ్చినవే.
సరే, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తీసిన ప్రతి సినిమా కూడా, అంటే హీరోయిన్కి కానీ ఆ క్యారెక్టర్కి కానీ జీవం పోసే ఒక వాయిస్ మాడ్యులేషన్ మీది, లైక్ మురారిలో సోనాలి బింద్రే కావచ్చు, నిన్నే పెళ్ళాడతా టబు కావచ్చు, అమలా గారికి చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అంటే సూపర్ డూపర్ హిట్ అన్నీ కూడా, అంటే వింటున్నప్పుడు కూడా ఆ వాయిస్లో ఆ మాడ్యులేషన్ అనేది అసలుకి ఇట్స్ గూస్ బంప్స్ అనమాట. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా అనిపించిందమ్మా, అంటే గొంతు ఎప్పుడైనా పాడైపోయిద్ది, సింగర్గా ఉన్నాను కదా చాలా.
అది అది డెఫినెట్గా అవుతుంది. బాగా స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళకే ప్రాబ్లం, ఎక్కువ మాట్లాడే వాళ్ళకే గొంతు ప్రాబ్లం వస్తుంది, పాడితే అంత గొంతు ప్రాబ్లం రాదు. డబ్బింగ్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ చెప్పింది పట్నం వచ్చిన పతివ్రతలో రాధిక్ గారు చెప్పాను, బాపినీటి గారు, విజయ బాపినీటి గారు. అది చెప్పిన తర్వాత ఆయన రిజెక్ట్ చేశారు, ఎందుకంటే వాయిస్ చాలా లేతగా ఉంది ఆపది, ఆవిడ కొంచెం పెద్ద తరహా పెద్దగా ఉంది అందుకని. సో ఐ ఫెల్ట్ నిన్న నేనేమన్నా అడిగానా, నన్ను పిలిచారు వద్దన్నారు, సరేలే వదిలేసుకుందాం ఇంకెందుకు లేని, కొంచెం బాధ అనిపించింది అనమాట. అసలు నన్ను పిలవడం ఎందుకు, పిలిచినప్పుడు చెప్పించుకోవాలి కదా, ఆ వయసులో అట్లా అనిపించింది. సరే వదిలేసుకో, మళ్ళీ ఎందుకో తెలియదు వాళ్ళే వచ్చి, లేదు లేదు మీ వాసే వాయిసే బాగుంది, మేము చాలామందిని ట్రై చేసాం, ఆ చిలిపిదనం ఆవిడకి దీనికి ఉంది, మీరే చెప్పాలి అని. సో అలా స్టార్ట్ అయింది నా ఇది. డబ్బింగ్ చెప్పడం బాగానే ఉంటుంది కానీ పరకాయ ప్రవేశం చేయాలి మనం, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి జీవించాలి. చాలా మటుకు కవర్ చేయాల్సి వస్తుంది వాయిస్తో, కొన్ని ఇప్పుడు కొన్ని అరుపులు కేకలు ఉన్నప్పుడు అక్కడేం ఉండవు, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇచ్చి వదిలేస్తారు కొన్నిసార్లు, మనమే అరవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఆ క్యారెక్టర్ మనం తీసుకొని ఆ సీన్లో మనం ఇన్వాల్వ్ అయితే తప్పించి రాదు. అది మొట్టమొదట్లో ఫస్ట్ రెండు మూడు సినిమాలకు చాలా కష్టపడ్డాను నేను, అనేటప్పుడు అనుకున్నాను ఇంత కష్టపడుతూ నేను ఎందుకు డబ్బింగ్ చెప్పాలి, అసలు అవసరం లేదనుకుంటే. రాజశ్రీ గారు చాలా ప్రోత్సహించారు నన్ను, నువ్వు ఎందుకు అలా అంటున్నావు, నువ్వే రేపు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతావు, నువ్వు నీకు అలా తెలియట్లేదు, నువ్వు నేను చెప్పినట్టే నువ్వు చెప్తురా నీకు అట్లా అని చెప్పి ప్రోత్సహించి దాదాపు 20 సినిమాలకు ఆయన నా చేత డబ్బింగ్ చెప్పించారు. అక్కడి నుంచి వసంత కోకిల రావటం, తర్వాత డైరెక్ట్ సినిమాలకు చెప్పటం,
శ్రీదేవి చీను చీను అనే డిఫరెంట్ వాయిస్ కదా,
అది మటుకు కష్టపడ్డాను. ఎందుకంటే ఇవాళంతా డబ్బింగ్ అంత అందరి వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకున్నారు నన్ను, ఎందుకంటే శ్రీదేవి గారు బిజీగా ఉన్నారని చెప్పి చాలా వాయిస్లు ట్రై చేసి ఫైనల్గా నన్ను ఆ సీను అనేది చెప్పించి అప్పుడు చూద్దామని పెట్టుకున్నారు. మార్నింగ్ అంతా ఆ వాయిస్తో చెప్పి నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి ఆ వాయిస్ గుర్తుండేది కాదు నాకు, నేను ఎలా మాట్లాడాను నిన్న చిన్నపిల్లలాగా అనేది మర్చిపోయేదాన్ని. మళ్ళీ వేసి నాకు టేప్ రికార్డర్లు వేసి వినిపించి ఈ లైన్కి రావాలి నువ్వు ఇట్లా అని చెప్పి గోపి గారు, ఆయన చాలా పక్క నుండి 2 రోజులు కంప్లీట్గా ఆ వర్క్ ఫినిష్ చేసామన్నమాట. అది మటుకు చాలా సాటిస్ఫై అయ్యాను ఆ వర్క్కి అనమాట. అన్నయ్య కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా బాగా చెప్పాను, కొన్ని చోట్ల అసలు తెలియలేదు నువ్వు చెప్తున్నట్టు అని. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్.
సో వసంత కోకిలలో అది డిఫరెంట్ ఉంటుంది కదా వాయిస్ కూడా, శ్రీదేవి
సీనా అంటే చిన్నపిల్లల శ్రీదేవి గారి వాయిస్ ఒక మాడ్యులేషన్లో చిన్నపిల్లగా మాట్లాడుతుంది, అది మటుకు ఇప్పుడు మాట్లాడమని అడగ
మాట్లాడమని అడగను. జురాసిక్ పార్క్ కూడా మీరే చెప్పారు,
జురాసిక్ పార్క్
తెలుగు తెలుగులో మీరు చెప్పారు, కొత్త కొత్తగా ఉన్నాయి డైలాగ్స్ అవి,
అంటే తమాషగా ఉండే డబ్బింగ్ తెలుగుకి. మామూలుగా ఏంటంటే తలుపు తట్టండి, ఎవరో తలుపు కొడుతున్నారు తీస్తారు ఉంటుంది, మామూలుగా ఇట్లా కొన్నిసార్లు మార్చాల్సి వస్తుంది కదా, తలుపు కొట్టబడుతోంది ఎవరన్నా వెళ్ళి తీయండి, అలా ఉంటాయి కొన్నిసార్లు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చేసిన డబ్బింగ్ అన్నీ కూడా ఎంజాయ్ చేశాను.
సో తర్వాత ఇంకొక షేడ్ మీలోనే ఆ రోజుల్లోనే, సో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా పాడుకుంటూ వచ్చిన మళ్ళీ తెలంగాణ యాస్లో విజయశాంతితో,
అది ఎలా అంటే నాకు లక్కీగా ఏంటంటే ఒక పీరియడ్ అయిపోతూ వస్తుంది, ఫేడ్ అవుతూ ఉన్నగానే ఒక సాంగ్ వచ్చేది, ఒక మంచి సాంగ్, దాంతో మళ్ళీ రివైవ్ అయ్యేది అనమాట, ఒక సూపర్ హిట్ వచ్చేది సాంగ్. అట్లా వచ్చిన సాంగ్ నాకు లాలు దర్వాజా, ఒక గ్యాప్ తర్వాత ఒక మంచి పెద్ద హిట్ వచ్చింది అనమాట పాట, అది నాకు అసలు
ట్రెండ్ సెట్టర్. అది
ట్రెండ్ సెట్టరు, నాకేమో పెద్ద యాస తెలీదు తెలంగాణ యాస, సాహితీ గారు తర్వాత కీరవాణి గారు కూర్చోబెట్టుకుని చెప్పారు. ఇప్పటికి కూడా వింటే నేను ఇంకొంచెం బాగా పాడి ఉండొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే నా జాస అంతా యాస మీద ఉంది, పాట మీద కంటే కూడా యాస మీద, అది కరెక్ట్గా వస్తుందా, స్లాంగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని అనమాట. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫంక్షన్లో కీరవాణి గారిని కలిసినప్పుడు ఆయన అదే అన్నారు, ఆ పాటలో హిట్ అంతా ఒకటేనండి, తుర్ర అనేది అది కరెక్ట్గా వస్తుంది. లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనని రాకపోతివి, లక్డి కాపూరు పోరికి లబ్బరు గాజల్ తెస్తానని దాకపోతివి, ఓ మల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బింగ్ చెప్పే క్రమంలో మీరు చాలా సేఫ్గా ఉన్నారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇబ్బంది పడ్డారు,
అవును
ఆపరేషన్ కూడా చేశారు కమల్ హాసన్ ఒక సినిమా డబ్బింగ్
ఇంద్రుడు
అప్పుడు,
చంద్రుడు
ఇంద్రుడు చంద్రుడు అప్పుడు,
అవును
అది నేను విన్నానమ్మా, అది నిజమా?
అది నిజమే, ఎందుకంటే నాడిల్ వచ్చింది తనకి, అది నాడిల్ అందరికీ ఉంటాయి నాడిల్స్, పర్టికులర్గా ఇంద్రుడు చంద్రుడులో ఒక క్యారెక్టర్కి బేస్లో రఫ్గా మాట్లాడాల్సిన క్యారెక్టర్ అన్నమాట. ఆ పాట కూడా పాడారు అలాంటి వాయిస్ తోటి, దాంతో బాగా ఇన్ఫెక్ట్ అయింది తనకి. అప్పుడు ఆ నాడిల్ రిమూవ్ చేశారు అన్నయ్యకి, అదేమిటిని తెలియ తను చాలా భయపడ్డాడు, ఎందుకు ఇలా తర్వాత పాడడానికి కష్టపడ్డాడు తను. ఇప్పుడు చెక్ చేస్తే నాడ్యూల్ ఉంది సార్, దాని మీద ఇది ఓవర్ స్ట్రెయిన్ అయిపోయింది బాగా ఇంకా అని చెప్పి ఆ నాడ్యూల్ తీశారు. బట్ నాడ్యూల్ తీసిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఒకవేళ మీరు వాయిస్ మారితే మారొచ్చని కూడా చెప్పారు వాళ్ళు. బట్ భగవంతుడి అనుగ్రహం తన వాయిస్ అలాగే అంతే, ఏమవ్వలేదు, అందరం భయపడ్డాం కానీ హిస్ ఫైన్.
ఎలా ఉంటారమ్మా అన్నయ్య? అన్నయ్య గురించి వచ్చింది కాబట్టి
అన్నయ్య సరదాగా ఉంటారు, అందరం కలిస్తే చాలా సరదాగా ఉంటారు. కానీ ఎవరు లేనప్పుడు అన్నయ్యతో ఉన్నామంటే ఏదో పెద్ద కొండ పక్కన ఉన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఇంత పెద్ద ఇంత సాధించిన మనిషి పక్కన మనం ఉన్నామని ఒక ఒక బెరుకు ఉంటుంది కదా, ఒక భయం ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది, నాకు ఉంటుంది, చరణ్కి ఉంటుంది. మేము ఎన్ని మాట్లాడినా సరదాగా కబుర్లు చెప్పినా తను చూడగానే ఒక గౌరవం ఒక భయం తప్పకుండా ఉంటుంది. ఇంట్లో సరదాగా ఉంటుంది, అందరం కలిసి సిస్టర్స్ అందరం కలిసి ఉంటే సరదాగా అంత్యాక్షరీలు ఆడుకోవడం అవన్నీ సరదాగా ఉంటాయి.
కానీ ఇప్పుడు కూడా అన్నయ్య ఏ షోకి వెళ్ళినా కానీ ఫస్ట్ సాంగ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా కూడా
టెన్షన్,
వెనుకుతూనే ఉంటారు,
చాలా
చాలా టెన్షన్ అంట,
చాలా టెన్షన్ పడతారు ఫస్ట్ సాంగ్. ఇప్పటికి కూడా అది తన్ను చూసి మాకు కూడా వచ్చేస్తుంది అనమాట టెన్షన్, ఫస్ట్ సాంగ్ అనగా మీరు ఎందుకు ఇంత కాముకో కూర్చున్నారు, నాకు కడుపులో బటర్ఫ్లైస్ పరిగెడుతున్నాయి అని చెప్తారు. అంటే మేము తను చూసి నేర్చుకుంది ఏంటంటే ఎంత ఎదిగినా కూడా తన ఫస్ట్ సాంగ్ వాయిస్ ఆ రోజు మన చేతిలో ఉందా లేదా అని తెలుసుకునేంతవరకు తను అంత ఫీల్ అవుతాడనమాట, ఎలా ఉందో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత తప్పులు రాకూడదు, కరెక్ట్గా పాడాలి, గమకాలు సరిగ్గా రాకపోయినా పర్వాలేదు పాడు చేయకూడదు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా లిస్టులు వేయడం కానీ అందరికీ లిస్టులు ఇస్తారు, ఈ పాట తర్వాత ఈ పాట, ఈ పాట ఈ శృతిలో ఉంది మీరు మార్చుకోదలుచుకున్నారా ముందు చెప్పండి, అందరికీ వెళ్ళిపోతాయి లిస్టులు. ఇంకా అక్కడ వెళ్ళి వెతుక్కోవడం అంటూ లేదు, నెక్స్ట్ సాంగ్ తర్వాత ఎవరి పాట ఏమొస్తుందో వాళ్ళకు తెలిసిపోతుంది కదా, వరుసల్లో ఉంటుందన్నమాట తను ఆ పాట ఎక్కడుంది, బుక్లో ఎక్కడుంది వేసుకోవడం, ఆ పేజ్ ఏమిటి అని, అవన్నీ మాకు కూడా అలవాటైపోయి అలా చేసి చేసి చేసాము. చాలా సిస్టమేటిక్గా ఉంటారు కచేరీ అంటే, తను ఒక అరగంట ముందే ఉండాలంటారు. పర్వాలేదు సార్ లేట్ అవుతుంది సార్, మీరు అక్కడ వచ్చి వెయిట్ చేయండి, నాకు అనవసరం, నేను నా ఆర్కెస్ట్రా మీరు చెప్పి మీరు టైం చెప్పారు, నేను కాదు అక్కడ ఉంటాం, మొదలు పెట్టాల్సిందే, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వచ్చేవాళ్ళు టైం మనం చెప్పాం కదా ఆ టైంకి ఒక్కళ్ళు వచ్చినా నేను పాడతాను అని చెప్పి చాలా టైం సిస్టమేటిక్గా ఉంటారని.
ఒక తరం అంతా ఆల్మోస్ట్ ఒక తరం ఒక రెండు తరాల దాకా సింగిల్ కార్డ్ బాలుగారు, అన్ని పాటలు ఆరు పాటలు కూడా బాలుగారే పాడాలి. సో అలా పాటలు పాడేటప్పుడు కానీ తర్వాత ఆయన ఏ రోజు కూడా ఇంటికి వెళ్ళటం కానీ ఫ్యామిలీని చూసుకోవటం కానీ చాలా మిస్ అయ్యారని చాలా వాటిల్లో ఫీల్ అయ్యి కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చిన సందర్భం నేను చూశాను కూడా. కానీ మీకు ఎలా అనిపించింది అసలుకి ఇన్ని పాటలు పాడుతూ ఉన్నాడు, గొంతు ఏమన్నా అవుతుందా, ఆరోగ్యం ఏమన్నా అవుతుందా?
అక్కడికి వెళ్ళాక కానీ నాకు చెన్నైకి అన్నయ్య దగ్గరికి వెళ్ళాక కానీ తను ఎంత కష్టపడుతున్నాడో అర్థం కాలేదు. బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రోజుకి ఎన్ని పాటలు పాడుతున్నాడు, కార్లో వెళ్తాడు, కార్లో దిగుతాడు, ఏసీ స్టూడియోలో పాడతాడు, వస్తాడు, ఒకసారి అక్కడే అన్నం తినేసి ఏదో ఒకటి తినేసి అక్కడే పాడేసి రాత్రిప్పుడు వచ్చేవాడు. మంత్లీ వన్స్ తను ఎప్పుడన్నా ముందుగా చెప్పేవాడు అనమాట, రేపు అందరం కలిసి హోటల్కి వెళ్దామని. ఓ మేమందరం రెడీ అయిపోయి 8:30 నుంచి వెయిట్ చేసేవాళ్ళు అనమాట, వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి 11:30 వచ్చేవాడు, వచ్చి పదండి అప్పుడు తీసుకెళ్లేవాడు పాప. అలాగే మార్నింగ్ ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ బయటకు వెళ్దామని చెప్పి అందరినీ ఒక కారులోనే ఒకే కారులో ఆ పిల్లలు ఆ పల్లవి చరణ్ నేను మా సిస్టర్స్ అందరం వెళ్ళేవాళ్ళం. ఇంత చేస్తున్నా కూడా తను ఇంటి లైఫ్, ఎందుకంటే తను మార్నింగ్ బయలుదేరేటప్పుడు మేమందరం నిద్రపోతుండేవాళ్ళు, అంత తొందరగా వెళ్ళిపోయాడు డబ్బింగ్ అని, అక్కడి నుంచి రికార్డింగ్లు అని, అక్కడి నుంచి ఇది అని, తర్వాత నైట్ వచ్చేటప్పుడు పడుకుని పోయేవాళ్ళం. ఉన్న టైం మటుకు చాలా స్పెండ్ చేసేవాడు మాతో, తనతో ఎక్కువ స్పెండ్ చేసింది నేనే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి రాగానే నేను తనతో కలిసి ట్రావెల్ చేయడం మొదలుపెట్టాను, తనతో రికార్డింగ్స్కి వెళ్ళటం, తనతో కచేరీలకు వెళ్ళటం, మేము ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. వీళ్ళందరికంటే కూడా నేను ఎక్కువ స్పెండ్ చేశాను తనతో జరగడం మటుకు. బట్ పిల్లలు మటుకు చాలా మిస్ అయ్యారు ఫాదర్ని, అది తప్పదండి తప్పదు. ఒక ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక సింగరు ఇవాళ ఇంత పేరుతో ఉన్నారు అంటే ఒక పేరు ఒక్కటే కాదు కదా, తను తన మీద ఎన్ని బర్డన్స్ ఉన్నాయి, తను ఎంత ఫ్యామిలీని పోషించాలి, ఇవన్నీ ఉంటాయి కదా తప్పకుండా. తను కష్టపడితే ఒకటే కొడుకు, ఇంకొక ఉన్నాడు కానీ తమ్ముడు ఉన్నాడు కానీ చిన్నవాడు, వాడు చదువుకుంటున్నాడు. సో ఇంతమంది ఫ్యామిలీని పోషించాలని 4 ఆడపిల్లలు తన బిడ్డలతో కలిపి 6 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారు. సో ఇంత బాధ్యతలు ఉన్న వ్యక్తి ఎలా కాము, ఒక్కటే ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉంటే ఏం జరుగుతుందండి, ఏం జరగదు కదా. తప్పనిసరిగా తను వెళ్ళి పని చేయాలి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ఇందులో మెచ్చుకునే విషయం, నచ్చే విషయం ఏంటంటే తనకు పిచ్చి పాడటం అంటే, తనకి అది తప్పిస్తే ఇంకా లైఫ్ లోకం లేదనమాట. అలాంటప్పుడు దాని నుంచి మనం ఎవరో తను వేరు చేయడానికి, తను తను పాడుతున్నాడు, తన ప్యాషన్ని చక్కగా తీర్చుకుంటున్నాడు, అది ఎట్ ద సేమ్ టైం అందరినీ బాగా చూసుకుంటున్నాడు. అన్నీ కావాలంటే దొరకవు. నేను ఫుల్ ఫ్లడ్జెడ్గా పెద్ద సింగర్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీతో ఉండాలంటే కుదరదు. మాతో టైం స్పెండ్ చేయలేదు, నేనైతే ఇప్పుడు రిగ్రెట్ అవ్వలేదు.
50,000 పాటలు పాడుంటారా?
డెఫినెట్గా పాడుంటారు. 40,000 అంటారు కానీ అన్నీ కలిపి 50,000.
తిరుణామలై అరుణాచలం పోతే అన్నీ
అవన్నీ తీసుకు అన్నీ తీసుకుంటే డెఫినెట్గా పాడుంటారు.
సో అన్న కాంబినేషన్లో మీకు పాడేటప్పుడు అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఈ సాంగ్ పాడటం?
భయం వేస్తుంది.
అన్నతో ఎలా పాడాలి ఈ సాంగ్?
ఏ ఇప్పుడు కూడా స్టేజ్ మీద మొట్టమొదట్లో అయితే ఏదన్నా రొమాంటిక్ సాంగ్స్ పాడాలంటే నేను ఇలా పుస్తకం అడ్డుపెట్టుకుని పేపర్ అడ్డుపెట్టుకుని పాడేదాన్ని. తర్వాత ఎందుకు వచ్చిన పని, తను ముందు నేను పాడేస్తాను, తర్వాత తను పాడుతుందని వాళ్ళు. తర్వాత తను చెప్పాడు, అలా కాదు, ప్రొఫెషనల్ ఇది, నీ ప్రొఫెషన్ ఇది, నువ్వు నీ ప్రొఫెషన్కి న్యాయం చేకూర్చాలి. నువ్వు పాడిన తర్వాత డబ్బులు తీసుకుంటున్నావా లేదా? డబ్బులు తీసుకుంటున్నావు కదా, అలాంటప్పుడు ఆ పాటకు న్యాయం చేకూర్చాలి. ఆ పాటలో ఏముందో పాపం అది పలకాలి. అలా చెప్పి తను ఎంకరేజ్ చేయించి పాడించేవాళ్ళు. బట్ ఆ భయం మట్టుకు ఉంటుంది, నాకు చరణ్కి ఇద్దరికీ ఉంటుంది అన్నమాట. అన్న పక్కన పాడుతున్నాం అంటే, ఎందుకంటే తన క్యాలిబర్ తన లెవెల్కి మేము కనీసం 50% ఉండాలి, అంతకంటే తగ్గితే బాగుండదు. ఆ లెవెల్లో మేము పాడగలగాలి, అది ఎప్పుడు మాకు గుర్తుపెట్టుకోవాలి కదా. మేము ఏ మాత్రం చిన్న మిస్టేక్ లేకుండా తన పేరు చెడిపోకుండా ఉన్నంతలో మేము జాగ్రత్తగా పాడాలి అన్నమాట. ఆ భయం ఎప్పుడు ఉంటుంది.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ, అంటే ఏ కాంబినేషన్ మీకు బాగా నచ్చింది?
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి. ఓ, ఎందుకంటే ఇక్కడ తెలుగు అని కాదు, తమిళ్లో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయన్నమాట. అసలు అట్లా ఇట్లాంటివి కాదనమాట వాళ్ళిద్దరు పాడారు. ఇంకోటి ఏంటంటే పోటీ పడే ఎక్స్ప్రెషన్స్, ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో వాళ్ళిద్దరూ అంత పోటీ పడతారు. నువ్వు ముందు నేను ఇద్దాం అనుకున్నాను, నువ్వు అక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసావు, నాది నువ్వు కాపీ కొట్టావని ఆవిడ, లేదమ్మా నాకేం తెలుసు, నేను మీరు పాడితేనే వెళ్ళదు కదా, నేను ఇచ్చేసాను ఈయన, అలా పోటీ పడతారు వాళ్ళిద్దరు. అది చాలా నచ్చిన కాంబినేషన్.
ఉదయంతో ఎలా ఉంటుందమ్మా మీకు అసోసియేషన్?
ఉదయంతో మేమందరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం అన్నమాట. మా అమ్మ దగ్గర కంటే కూడా ఎక్కువ అక్కడే ఉన్నాను నేను, చిన్నప్పటి నుంచి పెరిగాం. చాలా సరదాగా ఉంటాం మేము. అన్నకి ఏమైనా చెప్పాలన్నా త్రూ వదిన ద్వారానే, భయం అన్నతో చెప్పడానికి, సినిమాకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వదినకి చెప్పి వదిన వెళ్ళి అన్నయ్యని అడిగి అన్నయ్య ఓకే అంటే వెళ్ళాడు. చాలా క్లోజ్గా ఉంటాం.
సో మీరు పాడిన పాటలు అంటే నాకు బాగా నచ్చాయి, ముఖ్యంగా సీతమ్మ అందాలు, రామయ్య సూత్రాలు. సో ఇలాంటి పాటలు నా కోసం ఒకసారి.
ఈ పాట వింటే నాకు విపరీతంగా నవ్వుస్తుంది, ఎందుకంటే ఈ పాట అనగానే మా శ్రీకర అమ్మా చాలమ్మా అంటాడు. మా ఇంట్లో మా కేర్ టేకర్స్ ఇద్దరు ఉన్నారనమాట, వాళ్ళ బాబు చిన్నవాడు 1.5 ఇయర్, వాడికి రోజు ఈ పాట పెడితే కానీ వాడిని నిద్రపోడు. వాడికి మన అందులో ఏం నచ్చిందో తెలియదు, వాడికి తెలియదు కూడా. అది అలా రోల్ అయిపోతూ ఉంటుంది పాట, వాడు నిద్రపోవాలంటే అది పోతూ ఉంటుంది. వాడిని ఇప్పుడు సపోజ్ అది పాడైపోయింది అనుకోండి, నేను వెళ్ళి ఊపుతూ పాడాలి వాడికి, పాడితే నిద్రపోతాడనమాట. శ్రీకర్ తెల్లవారు లేచి పాట విని 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 ఇంట్లో మళ్ళీ ఎప్పుడన్నా ఆ పాట వినాలంటే బోర్ కొడుతుందమ్మా మాకు అనేవాడు. ఆ బాబుకి ఆ పాట పాడితే అంత ఇష్టం అనమాట. వాడి పేరు జయకర్.
ఓకే.
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు.
థ్యాంక్ యూ. ఇప్పుడంటే హీరోయిన్ చూడకుండా మనం పాట పాడేసి రికార్డింగ్ వెళ్ళిపోతున్నాం సింగర్స్. బట్ ముందు జనరేషన్కి వెళ్తే ఒక సింగర్కి తనిచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి హీరోయిన్ ఆ సాంగ్లో చెయ్యాలి, యాక్ట్ చేయాలన్న ఒక సిద్ధాంతం అయితే పెట్టారు అప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి గారు కావచ్చు. ఆ సాంగ్ పర్ఫెక్ట్గా ఆ ఎమోషనల్ తనకు వస్తేనే ఎక్స్ప్రెషన్ చేయించేవాళ్ళంట కదా.
చాలా ఉండేది. అది కాకుండా సాంగ్ ఇప్పుడు మాకు సాంగ్ నేర్పించేటప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పక్క నుండి నేర్పించినప్పుడు లిరిసిస్ట్ ఉండేవారు పక్కనే, పాట అయ్యేంత వరకు ఉండాలి, రికార్డింగ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఉండేవారు. డైరెక్టరు అసోసియేట్ ఉండి అసోసియేట్ మాకు సీన్ అంతా చెప్పేవారు, ఇది ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలి దానికి, ఏ ఎక్కడ వస్తుంది పాట, ఎందుకు వస్తుంది. అలా చెప్పినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ అర్థమైపోతుంది, దానికి తగిన ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వచ్చు. ఎక్స్ట్రాలు ఏమన్నా కావాలన్నప్పుడు వాళ్లే ఉండి దగ్గరుండి చెప్పించుకునేవారు, ఇక్కడ ఇలా కావాలమ్మా అక్కడ అలా కావాలి. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరి పాటికి వాళ్ళు వచ్చి పాడిపోతారు, ఒక పల్లవి ఒక చరణం అంతా ఒకళ్ళు పాడి వెళ్ళిపోతే తర్వాత ఇంకెవరో ఎప్పుడో 1 మంత్ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి పాడతారు ఒక పాట, అలా అవుతుంది. సో ఆ పోటీతత్వం ఉండదు పాడేటప్పుడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పాడేటప్పుడు డ్యూయెట్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు జానకమ్మ అన్నయ్య పాడారు అనుకోండి, కలిసి పాడుతున్నప్పుడు ఆవిడ ఒక గమకం వేయగానే ఓ ఇవిడు ఇలా వేశారు కదా, ఇక్కడ నేను దీనికి మించి ఇంకొంచెం బాగా వేయాలని ఆయన, అది ఒక అందమైన కూర్పు. ఇటు ఆర్కెస్ట్రా వాళ్ళకి కానీ అందరూ కలిసి చేసేటప్పుడు అందరిలో కూడా ఇంకా బెటర్మెంట్ రావాలి, ఇంకా బెటర్మెంట్ రావాలని ఒక తపన ఉంటుందన్నమాట. అసలు ఎప్పుడు కూడా ఆ కిక్కే వేరు, ఆర్కెస్ట్రాతో పాడి కలిసి పాడటం అనేది, కో ఆర్టిస్టులతో కలిసి పాడడం అనేది చాలా బాగుంటుంది, బాగా వస్తుంది, అవుట్పుట్ చాలా బాగుంటుంది, నా ఉద్దేశం అనమాట అది.
సో ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడారు,
అందరి దగ్గర పాడారు.
ఏఆర్ రెహమాన్,
ఏఆర్ రెహమాన్ దగ్గర ఒక పాటే పాడాను నేను, అది డబ్బింగ్ సాంగ్ పాడాను. మిగతా అందరి దగ్గర అంటే పాత వాళ్ళందరి దగ్గర పాడారు, వేణు గారు, మాస్టర్ వేణు గారు, రాజేశ్వరరావు గారు, ఆఖరికి సుదర్శనం గారి దగ్గర కూడా పాడాను నేను. అన్నయ్య కూడా పాడలేదు ఆయన దగ్గర, అన్నయ్య అని నేను పాడలేదు, నువ్వు పాడేవు ఆయన దగ్గర అని, ఆయన దగ్గర కూడా పాడాను, అందరి దగ్గర అది నాకు దొరికిన అదృష్టం. అందరు సింగర్స్తో కలిసి పాడాను. టిఎం సౌందరరాజన్, ఒక ఘంటసాల గారిని మిస్ అయిపోయాను, ఆయన 74లో పోయారు కదా, అప్పటికి నేను ఇండస్ట్రీ అసలు లేను, నాకు తెలియని కూడా తెలియదు. సో మిగతా అందరితో పాడాను, మాధవ్ పెద్ది గారితో పాడాను, లీల గారితో పాడాను, అందరితో పాడాను.
సో యాజ్ అ సింగర్గా నాకు ఈ సాంగ్తోనే మంచి బ్రేక్ వచ్చింది, ఈ సాంగే నాకు ఒక లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసిన సాంగ్ అంటే ఏం చెప్పగలరు ఇన్ని 6000 సాంగుల్లో?
అట్లా చెప్పలేము రోషన్, ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక పీరియడ్ తర్వాత ఒక్కొక్క సాంగ్ వస్తుంటుంది. అలా చూస్తే నాకు అసలు సాగర సంగమే ఒక మైల్ స్టోన్, సాగర సంగమం అనే దాంట్లో పాటలతోనే మైల్ స్టోన్. అదైన తర్వాత లాలు దర్వాజా, దానికి ముందర నాంపల్లి స్టేషన్ కాడి, అట్లా ఒక్కొక్క పీరియడ్ తర్వాత అట్లా వచ్చాయి అన్నమాట నాకు. అలాగే మాటే మంత్రం పాట కూడా అంత పేరు తీసుకొచ్చింది. సో పర్టికులర్ సాంగ్తో నేను మంచి పేరు తెచ్చిందని చెప్పలేను, అది కష్టం, ఏ సింగర్కైనా కష్టమే, అది ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటుంది.
సో సొసైటీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎస్పీ శైలజ అని శైలజగా చూస్తే మీకు ఇష్టపడతారా, లేకపోతే ఎస్పీ బాలు చెల్లెలుగా ఎక్కువ రెస్పెక్ట్గా చూస్తే?
ఎవరైనా ఎస్పీ శైల మనల్ని మనల్గా చూస్తే ఇష్టపడతారు కదా, ఎప్పుడైనా అంతే. అలాంటి బాలు సిస్టర్ అంటే నాకేమి అయ్యో నన్ను బాలు సిస్టర్ అన్నారే, ఐ ఫీల్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను నిజం. అంతటి పెద్ద లెజెండరీకి ఒక సిస్టర్ అనగానే అంతకంటే కావాల్సిందే ఉంది, రెండు ఫీల్ అవుతాను. బట్ నా ఐడెంటిఫై నన్ను ఐడెంటిఫై చేసి నన్ను శైలజ అంటే ఇంకా సంతోషపడు.
మీ ఇంటి పేరు కూడా ఎస్ కదా,
సూరావచ్చల, శుభలేఖ కాదు
అదే ఎస్,
సూరావచ్చల.
సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ అమ్మ, శుభలేఖ సుధాకర్, నా వెల్ విషెస్ మీ ఫ్యామిలీ అంతా కూడా. ఒక్కసారి ఆయన జీవితాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి భర్త ఇంకెవరకు దొరికిండకూడదు, అంత మంచి భర్త దొరికాడు నాకు అనిపించిన రోజులే కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చిన్న విషయంలో కూడా మీతో వాదించలేదని నేను విన్నా.
ఆయన ఎప్పుడు వాదించరు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరు తప్పైనా సరే సామాన్యంగా కోపం రాదు, కోపం వస్తే పీక్ వెళ్ళిపోతారు. నేను మా మ్యారేజ్ అయిన 1 ఇయర్కే నేను అన్నయ్యకి వెళ్ళి చెప్పాను, నాకు లైఫ్లో మంచి గిఫ్ట్ ఇచ్చావు నువ్వు, ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకోటి లేదు, మంచి మనిషి అతను, చాలా మంచి మనిషి, ఫ్రెండ్ లాంటి భాగస్వామి దొరికారంటే అంతకంటే అదృష్టం ఏం లేదు కదండి. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనమాట.
సో శుభలేఖ సుధాకర్ గారి విషయంలో ఇవాళ ఎంగేజ్మెంట్ అనగా పొద్దున్నే లేపి బాలు గారు నీ ఎంగేజ్మెంట్ ఇవ్వాలని పెద్ద క్విస్ట్ ఇచ్చారంట మీకు?
అవును, అంటే అన్నయ్య లేపలేదు, సిస్టర్ చేసి చెప్పి పంపించారనమాట. ముందు రోజు నైట్ మా అమ్మగారు, మా మేనమామ, అన్నయ్య ఊరికి జస్ట్ చెప్పారు, మేము వెళ్ళి ఇట్లా చూస్తున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాము ఒకసారి, ఎలా ఉన్నా మా అమ్మ కూడా అంది నువ్వు కంగారు పడకే, నేను వెళ్ళి చూసేస్తాను అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి మనకు తెలియాలి కదా అంటే. నేను నాకు పెద్ద పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు అప్పుడు, నేను ఇప్పుడు ఎంత అవసరమా, అప్పుడు నాన్నగారు పోయిన 1 సంవత్సరం అవుతుందన్నమాట, ఇప్పుడు ఎంత అవసరమా అమ్మ, ఎందుకు ఇప్పుడు మీ వెళ్ళి చూడటం ఏంటి అది ఇది అన్న, లేదు జస్ట్ చూసేస్తామని వెళ్ళారు అంటే. నాకు తెలియదు, నేను నిద్రపోయాను, వీళ్ళు ఎప్పుడో వచ్చారు, మా అక్క మార్నింగ్ లేపి ఇవాళ నీ ఎంగేజ్మెంటు అని ఎవరు చెప్పారు అంటే అన్న చెప్పమన్నాడు వాళ్ళని ఎంగేజ్మెంట్. అదేంటది నాకు చెప్పు, నిన్న వెళ్ళారు కదా వాళ్ళు ఊరికి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమ్మా నువ్వు జస్ట్ చూసొస్తా ఉన్నావు కదా అంటే, ఆవిడ భయం కొంచెం, ఆవిడ అది కాదే ఏదో చెప్పిపోయింది. మా మాయనమ్మ ఉన్న లేదు చూసి వచ్చాము, వాళ్ళ ఫ్యామిలీ అంతా నచ్చింది, మళ్ళీ రేపటితో శ్రావణ మాసం వెళ్ళిపోతుందని అమ్మే చెప్పింది, ఎంగేజ్మెంట్ చేసేద్దామండి ఇమీడియట్గా అని. నాకు కోపం వస్తుంది, నాకు చెప్పకుండా ఒక మాట నాకు చెప్పాలి కదా ఎంగేజ్మెంట్ అని, ముందు అడగాలి అక్కడి నుంచి ఫోన్ అయినా చేయాలి కదా వీళ్ళు అని చెప్పి నేను కోపం చాలా సీరియస్, ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ సీరియస్గా ఉంటాయి నావి. సో మా వదిన్ని కూడా నీ వల్లే అంత నువ్వే చెప్పుంటావు ఇవన్నీ, తొందరగా పెళ్లి చేసి పంపించేయమని నేను తన్ని గొడవ పెట్టి మొత్తానికి వాళ్ళు ఏం అడిగినా మా వదిన వెళ్ళి చీర తెచ్చుకోమని, నాకు అక్కర్లేదు నా దగ్గర ఉన్న చీరే కట్టుకుంటాను చాలు అని అలా చెప్పి కొంచెం నవ్వవే అని మా వాళ్ళందరూ బతిమిలాడి మొత్తానికి. సో వీళ్ళకి ఏంటంటే మా అమ్మ వాళ్ళకి టెన్షన్ అనమాట, ఓ ఇది ఎంగేజ్మెంట్కే సీరియస్గా ఉంది ఇంకా పెళ్ళి అప్పుడు ఎలా ఉంటుందని. నేను అదే చెప్పాను అసలు అక్కర్లేదు పెళ్ళి, నేను ఇంట్లో ఉండిపోతాను ఇక్కడ ఇలాగే. అమ్మ ఏమో వద్దు 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 అట్లా అంత మాట్లాడకూడదు అసలు ఆడపిల్లలు. మొత్తానికి పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం తర్వాత అప్పుడు అన్నయ్యకి వెళ్ళి చెప్పానమాట, మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు అని. తర్వాత అన్నానమాట పెళ్ళి జరిగేటప్పుడు చాలా సీరియస్గా ఉన్నాను నేను, మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తాను అంటే అమ్మ తల్లి నా వల్ల కాదు ఒకసారి అయింది అంటే, అప్పుడే రాఘవేంద్ర కళ్యాణ ఓపెనింగ్ అనమాట, చాలా ఓవర్గా జనం వచ్చేసారు విపరీతంగా అనమాట. సో కంట్రోల్ చేయడం కష్టమైపోయింది, చాలా పెద్ద మ్యారేజ్ అయిపోయింది అనమాట. నా వల్ల కాదమ్మా, మీరు కావాలంటే చేసుకోండి మేము వచ్చి చూస్తూ ఉన్నారు. సో తనతో కూడా నేను పెళ్ళప్పుడు కానిప్పుడు సరిగా మాట్లాడలేదు, కావాలనే చేశారు వీళ్ళందరూ, అసలు కొంచెం టైం ఇవ్వచ్చు కదా నాకు ఆలోచించుకోవడం. అప్పుడు తను కూడా చెప్పి నాకు కూడా తెలియదు, నన్ను కూడా లేపి మా అమ్మ ఇవాళ వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురారా శైలజకి అంటే నాకు అర్థం కాలేదు ఏంటి అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ శ్రావణ మాసం వెళ్ళిపోతుంది అందుకని ఇవాళ చేయాలన్నారు అన్నారు. అప్పుడు కొంచెం శాంతి ఇచ్చాను.
అప్పుడు శివ రిలీజ్ అయింది కదా,
అప్పుడే శివ ఇంకా మా ఎంగేజ్మెంట్ అయింది, శివ రిలీజ్ అయింది.
ఓకే,
అందరినీ తీసుకెళ్లారు మా అమ్మగారిని అందరినీ ఆ శివకి థియేటర్కి తీసుకెళ్లారనమాట, ప్రివ్యూ వేయించి. మా అమ్మగారు పెళ్ళే అవగానే ఇట్లాంటి సినిమాలో చేశారు ఏంటి, అందులో చనిపోతారు కదా ఇట్లాంటి సినిమాలు చేయొద్దని చెప్పు మీ ఆయన, బాగుందమ్మా సినిమాలు అంటే అట్లా. తర్వాత ఆయన బర్త్డే రావటం అట్లా కలవటం అంతా.
శుభలేఖ సుధాకర్ గారు సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే చాలా చెప్పొచ్చు, కానీ బాగా నచ్చిన సినిమా అంటే ఎప్పుడు రేవతి గారితో ఒక మూవీ చేశారు, గౌతమితో
దాని పేరేదో ఉంది మర్చిపోయాను నేను, తమిళ్లో కురిది పునల్, తెలుగులో దాని పేరేదో ఉంది,
సూపర్ డూపర్ హిట్,
సూపర్ డూపర్ ఆ సినిమా.
నేను పక్కన సుధాకర్ గారు పక్కన కూర్చొని కూడా సినిమాలో కాల్చే కాల్చే కాల్చే
కాల్చే అని చెప్పాను, ఎవరైతే నేనేనమ్మా క్యారెక్టర్ నాది అన్నారు, ఎవరైతే అండి కాల్చేసే అంటే, అలాంటి నెగటివ్ క్యారెక్టర్ నేను అంతవరకు తను చేయగా చూడలేదు, పక్కా ఒక సాడిస్టిక్ క్యారెక్టర్ అనమాట, చైల్డ్ అబ్యూస్ చేయటం అలాంటి క్యారెక్టర్లో తన్ని చూడటం, తన హావభావాలు చూసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ మిగతా వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే అసలు అలాంటి క్యారెక్టర్ చేయడం ఎంత గొప్ప విషయం, ఎంత బాగా చేశారు. నాకు మటుకు అస్సలు నేను చూస్తుండగానే ప్రివ్యూలు అందరూ ఉన్నారు, ఇటు పక్క విశ్వనాథ్ గారు ఉన్నారు, కమలహాసర్ గారు, చంపేసే కిల్ కిల్ హిమ్ కిల్ హిమ్, ఊరుకో నేనే పెద్దగా ఎవరైతే ఏంటండి చంపేయమన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా చూడలేదు, నేను చూడండి అని చెప్పాను, నాకు అస్సలు నేను భరించలేను అలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి చూడలేదన్నమాట.
సో ఇటు చూసినా మీ ఫ్యామిలీ గోల్డెన్ స్పూన్ ఫస్ట్ నుంచి కూడా, అన్నయ్య కానీ మీరు కానీ, అటు చూసినా శుభలేఖ సుధాకర్ గారిది గోల్డెన్ స్పూన్. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకని ఒక్కసారిగా ఇద్దరికి ఆపర్చునిటీస్ రాలేదు?
అది కాదు, అసలు గోల్డెన్ స్పూన్ ఏంటి నాకు అర్థం కాదు.
ఫ్యామిలీ
ఫ్యామిలీ అంటే ఓకే, అందరం హ్యాపీగా
హ్యాపీగా ఉన్నారు, కానీ అకౌంట్ లో 500 పెట్టుకొని మీ ఇద్దరు,
500 కాదు మరి, 500 అని చెప్పారు సుధాకర్ కాదు, 2000 3000
పెట్టుకొని కుమిలిపోయిన రోజులు ఎక్కువనే.
నేను కుమిలిపోలేదు, నేను
ఎవరు చెప్పరంట అసలు మీరు ఉన్న విషయాన్ని కూడా?
అవును, మేము చెప్పుకో ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మీ ఇద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నాము, మా ఫ్యామిలీ బాగోగులు చూసుకోవాల్సింది మేము, అంతేగాని మా అన్నయ్య మా అత్తగారు మామగారు కాదు కదా, అంత చిన్నపిల్లలం కాదు కదా మేము, ఇంకా చిన్నపిల్లలని చెప్పి పెళ్లి చేయలేదు కదా, సంపాదించుకునే లెవెల్లోనే ఉన్నాం కదా, కష్టసుఖాలు మేము చూసుకోవాలి, ఎవరికి చెప్తే ఏంటి లాభం, ఏం తీరుస్తారు, ఒక రోజు ఇస్తారు ఒక నెలకి ఇస్తారు తర్వాత ఏం చేస్తారు, ఎవరికైనా బర్డనే కదా, మేమే ఫేస్ చేయాలనుకున్నాం. అలాగే బాబు పుట్టాక కూడా మేము ఇటు పెద్దవాళ్ళకి కానీ అటు పెద్దవాళ్ళకి ఎవరికి బర్డన్ చేయకూడదు అనుకున్నాం, మా బాబుని మేమే పెంచుకుంటాం, దానికి అమ్మ వచ్చిన నాతో ఉండాలి, అత్తగారు వచ్చిన నాతో ఉండాలి, మేము ఎప్పుడు అనుకోలేదు, మనం కష్టాలు మనమే మింగుకుంటాం, మన అన్నం మనం జీర్ణించేసుకునేటట్టు మన కష్టాలు సుఖాలు అన్నీ మనమే, సుఖాలు పంచుకున్నాం, కష్టాలు ఏముంటే మనం ఫేస్ చేసుకున్నాం. ఇవి అందరి ఫ్యామిలీ అందరి లైఫ్లోనే వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక లైఫ్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి జీవితంలో. పెళ్ళయ్యాకే తెలుస్తాయి బాధ్యతలు అంటే ఏంటి, ఎలా ఉండాలి అని. అదొక ప్రాసెస్. సో అలా మేమిద్దరం అలాగే ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాం అన్నమాట. ఎవ్వరూ అసలు తెలియాల్సిన అవసరం లేదు మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అలా ఉన్నాం అని. మనం దీన్ని ఎలా ఫేస్ చేద్దాం, ఫేస్ చేసి బయటకు వద్దాం. సో అట్లాగే మాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుని.
మీరు డబ్బు గురించి చెప్పిన డైలాగు సోషల్ మీడియాలో హల్చల్ మామూలుగా అవ్వలేదు.
నిజమే, ఎందుకంటే నాకు తెలుసు డబ్బు విలువ తెలుసు. ఇప్పుడు అదే చెప్పిందే చెప్తున్నానని కాదు, డబ్బును చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. డబ్బు ఏంటండి, ఏముందండి డబ్బు, మనుషులు ముఖ్యం, మనుషులు ముఖ్యమే, డబ్బు ముఖ్యమే. ఈ డబ్బు నీ దగ్గర ఉంటే ఒక మనిషిని కాపాడొచ్చు కదా, నువ్వు దాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి. తప్పు నీలో ఉంది, డబ్బులో లేదు తప్పు. నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా వాడతావు అలా ఉంది, కానీ డబ్బు దేని తప్పు ఉంది. సో నేను మీ ఇద్దరం కూడా ఆ కష్టాలు తెలుసు మాకు, డబ్బు విలువ తెలుసు. ఎంత కష్టపడితే డబ్బులు, ఎవరికి ఈజీగా ఒక పైసా రాదండి, కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టపడ్డ దాన్ని మనం ఎంత సేవ్ చేసుకుంటాం, ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఎంత దానం చేస్తాం, ఇంతే ముఖ్యం. సో మేము ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నాం. మేము ఏ రోజు దీని గురించి మే ఇద్దరం మాట్లాడుకున్నామే, కానీ ఎందుకు ఇలా ఉంది ఓకే. ఎప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్లు అండి, ఇవన్నీ ఇవాళ పోతే రేపు మంచిది వస్తుంది. అట్లాగే జరిగింది, నౌ వీఆర్ హ్యాపీ. దాని గురించి నాట్ ఎ బిగ్ ఇష్యూ అదనమాట. కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది లైఫ్లో మాకు. ఏది ఊరికే రాదు, ఏది అలాగే నువ్వు వద్దు అనుకున్నా అంటే ఒకటి చేతి గుప్పిడి విప్పావంటే వెళ్ళిపోతుంది అన్నీ. నువ్వు ఇలా ఉన్నంతకాలం అన్నీ బాగుంటాయి, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అనే విషయం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం మా బాబుకి కూడా అర్థమైంది. లక్కీగా వాడికి ఏంటంటే వాడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి అన్నీ సెటిల్ అయిపోయాయి. సో వాడికి అంత తెలియదు కానీ, బట్ వీ మేడ్ ఇట్ షూర్ వాడికి తెలియాలి, డబ్బు విలువ తెలియాలి, కష్టం అంటే ఏమిటో తెలియాలి అని వాడికి చెప్పాం. అన్నీ చెప్పాం, ఇలా ఇలా నాన్న, ఇలా ఇలా ఇల్లు కట్టుకోవడానికి ఇలా అయింది, ఇవాళ మనం ఇలా ఉన్నామంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి దీని వెనకాల అని వాడికి చెప్పాం. హీఈస్ ఆల్సో వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న మనిషి అనమాట.
ఏం చేస్తున్నాడు శ్రీకర్ ఇప్పుడు?
శ్రీకర్ ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ముందు చెన్నైలో చేసేవాడు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు.
సో ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఏం లేదు?
వాడు మీడియా మేనేజ్మెంట్ చేసాడు, కానీ ఇండస్ట్రీలో ఒక యాక్టింగ్ డైరెక్షన్ లేకపోతే పాటలు పాడడం ఆ ఇంట్రెస్ట్ లేదు. బిహైండ్ ద స్క్రీన్ ఉండటం ఇష్టం వాడు.
బట్ హీరోగా అవకాశాలు చాలా వరకు వస్తున్నాయి, చాలా బాగుంటాడు స్క్రీన్కి అని చాలా మంది అన్నారు.
తెలీదు స్క్రీన్ బాగుంటాడో బాగుంటాడో, కానీ బట్ వచ్చాయి మాకు తెలిసి. మమ్మల్ని ఇద్దరు ముగ్గురు అడిగారు, బట్ వాడు ఫర్మ్గా చెప్పేశాడు. నేను ఎలా చెప్పాను వాడు కూడా, నేను చేయనమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి.
సో ఫైనల్గా శైలమ్మ, సో ఒక ర్యాపిడ్ ఫైర్. సో శుభలేఖ సుధాకర్
ఫ్రెండ్.
బాలు
నాన్న.
పాట
ప్రాణం.
అమ్మ
అమ్మే.
శ్రీకర్
వరం.
డబ్బింగ్
ఎక్స్ట్రా బోనస్.
సో ఎక్కువ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ పడ్డ డేస్ అన్న ఒక సంఘటన అంటే ఏం చెప్తావు?
మ్యారేజ్ అయిన కొత్తలో ఇద్దరికి ఒకేసారి వర్క్ లేకపోవడం ఒకటి, తర్వాత బాబు పుట్టిన ఆ టైంలో నేను వర్క్కి వెళ్ళలేదు. ఒక 8 మంత్ వరకు ఏదో వర్క్కి వెళ్ళాను, కానీ తర్వాత అన్నయ్య ఒప్పుకోలేదు వర్క్ చేయండి. ఈ విషయాలు ఏవి అన్నయ్యకి ఏమీ తెలియదు. సో నేను 8 మంత్ నుంచి వర్క్కి వెళ్ళలేదు. సో ఈయన ట్రావెల్ చేస్తూ ఉండారు, ఏదో చేస్తూ ఉండేవారు షూటింగు. మా డెలివరీ డే రోజు ఏం చేశారు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని కార్లో పెట్టుకొని హాస్పిటల్కి వచ్చారు. వర్షం పడుతుంది, మార్నింగ్ డెలివరీ నాకు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు డబ్బు లేదు డాష్బోర్డ్లో. ఈయన నాకు చెప్పలేదు, చెప్తే నేను ఎక్కడ కంగారు పడతాను అని అనమాట. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంటికి వచ్చాక ఇలా జరిగింది ఇలా జరిగింది. అది కూడా కాకుండా తను చాలా దానం చేసేస్తాడు ముందు. అది కూడా తనలో కూడా ఉంది, ఒకటి వర్క్ లేదనే అని కాదు. తన దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నా అంటే ముందు ఆ 10 రూపాయలు తీసిచ్చేస్తాడు, మనదేంటి అని చూసుకోడు. సో అవన్నీ నేను గమనించుకొని వెనక్కి పట్టుకొని లాక్కొస్తేనే తను వెనక్కి వచ్చారనమాట. ఆ టైంలో కూడా ఇంకా కొంచెం అమౌంట్ ఏదో ఇంట్లో ఉంటే అది కూడా అలాగే ఇచ్చేసారు. దెన్ నేను చెప్పాను అనమాట, మీకు అర్థమవుతుంది అసలు సిచ్యువేషన్ ఏంటో, బాబు ఇప్పుడే ఇంకా మనకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ తట్టుకోవాలి మనం అంటే. దెన్ ఐ ఫెల్ట్ సో సారీ, నాకు ఆలోచన రాకపోయింది, అదో ఆ ఇంపల్సివ్గా ఇచ్చేసాను నేను. సో ఇలాంటి కష్టాలు చిన్న చిన్నవి వచ్చాయి, కానీ మా ఇద్దరి మధ్య గాథాలు సృష్టించేంత కష్టాలు ఏవి రాలేదు. ఇద్దరం దగ్గర అవ్వడానికి వచ్చిన కష్టాలే వచ్చాయి మా ఇద్దరికి.
ఇప్పటికి యుఎస్ వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్స్ తెస్తున్నారా సార్కి?
పర్ఫ్యూమ్స్ తెస్తాను, బాటిల్స్ తెస్తాను. అదే పోయినసారి బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పారు. బర్త్డే గిఫ్ట్ కాదు, యుఎస్ఏ ఏదన్నా ఓవర్సీస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీలో తీసుకొస్తాను.
కాదు ఎప్పుడు బాలుగారు అడుగుతారంటే అయిపోయిన తర్వాత నీ షాపింగ్ అయిందా అని.
సుధాకర్ షాపింగ్ అయిందా అమ్మా, నువ్వు వెళ్తావా వెళ్ళి మళ్ళీ ఫైనల్గా తనకి ఎప్పుడన్నా కావాలన్నా నాకే ఫోన్ చేస్తాను. సో ఇట్స్ తనకి అది ఇష్టం, నేను తీసుకొస్తాను. మిగతా వాళ్ళకి ఏవి ఇష్టం, చాక్లెట్స్ అవి తీసుకొచ్చినట్టే తనకి తీసుకొస్తాను.
సో ఫైనల్గా మీ రోషన్?
మా రోషన్ బబ్లీ, బబ్లీ రోషన్ మంచి పిల్లవాడు, ఎలిజిబుల్ బ్యాచిలర్.
సో థ్యాంక్ యూ శైలమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్ ఆఫ్ మై వెల్ విషర్, మీ ఫ్యామిలీ అంతా కూడా మీ అందరు సపోర్ట్తోనే సుమన్ టీవీలో.
వెరీ హ్యాపీ ఫర్ యూ రోషన్, చాలా అందులో ఇవాళ ఇక్కడ నేను ఇలా చూస్తుంటే ఇంకా సంతోషంగా.
థ్యాంక్ యూ
అమ్మా, ఇంకా బాగా పైకి రావాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో.
థ్యాంక్ యూ,
అన్నీ నీకు శుభాలు జరగాలి.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.